ఓం శాంతి. ఈరోజు మనం జగదీష్ అన్నయ్య గారి క్లాస్ విందాము. ఈరోజు అన్నయ్య గారు మనస్సు యొక్క ఏకాగ్రత గురించి చెప్తూ ఉన్నారు. మరి జగదీష్ భాయ్ అంటున్నారు, చాలా కాలం నుండి కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు వచ్చి నాతో అడుగుతూ ఉన్నారు క్లాస్ చేయించమని. కానీ నేను స్వయంగా ఏమనుకుంటానంటే, ఎవరైతే మధుబనిలో ఉంటారో వారికి స్వయం బాప్దాదా యొక్క పాలన లభిస్తూ ఉంటుంది, పెద్ద దాదీల యొక్క పాలన లభిస్తుంది, పెద్ద అన్నయ్యల యొక్క పాలన లభిస్తుంది. భారతదేశము మరియు విదేశాలలో ఉండేటువంటి అన్నయ్యలు అక్కయ్యలు ఎవరైతే వస్తారో వారందరూ కూడా వారి యొక్క అనుభవాలు వినిపిస్తూ ఉంటారు. కాబట్టి అందరికంటే ఎక్కువ ఖజానా అయితే వీరి దగ్గరే ఉందని అనుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు కొంచెం సంకోచం కలుగుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు చెప్పారు కాబట్టి ఈసారి నేను ఒప్పుకున్నాను. ఇక్కడి వాతావరణమే చాలా బాగుంటుంది, మీరందరూ దీని యొక్క అనుభవీలే. అంటే ఇక్కడి వాతావరణం యొక్క ఫీలింగ్లో మనం వచ్చినా కానీ మనం ఎప్పుడూ కూడా ఇలాంటి సంతోషంలో మునిగిపోయి ఉండొచ్చు, ఆనందితంగా ఉండొచ్చు. అంటే చాలా మంచి, చాలా సుందరమైనటువంటి వాతావరణము. అంటే ప్రాకృతిక కారణాల ద్వారా నేను చెప్పటం లేదు, కానీ స్వయం సాకార రూపంలో బాబా తన యొక్క కర్తవ్యాన్ని చేశారు. మరి ఇక్కడ నియమాలు మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నయ్యలు అక్కయ్యలు పాలన చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏదైతే వాతావరణం తయారవుతుందో అది చాలా ఉత్తమమైనదిగా తయారవుతుంది. కానీ దాని ద్వారా ఎవరైనా లాభాన్ని పొందుకోగలిగితే అది ఉత్తమంగా తయారవుతుంది. ఎలా అంటే, చలికాలంలో బయట సూర్యుడు ఉదయించారు కానీ ఎవరైనా ఇంట్లోనే ఉన్నారనుకోండి, చీకట్లో ఉన్నారనుకోండి, కృత్రిమ ప్రకాశం అంటే లైట్ వేసుకుని ఉన్నారనుకోండి, మరి బయట ఉండేటువంటి సూర్యుడి యొక్క లాభాన్ని తీసుకోలేరు కదా. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా వచ్చారనుకోండి, ఇక్కడ వాతావరణం యొక్క లాభం తీసుకోలేదనుకోండి, అలాగే ఉంటుంది. ఇక్కడ వాతావరణమే ఎలా ఉంటుంది అనంటే, మన మనస్సుకి సరైనటువంటి లక్ష్యం వైపు తీసుకుని వెళ్లే విధంగా ఉంటుంది. కానీ నేను ఆలోచించాను ఏ సబ్జెక్టు పైన ఏ విషయం పైన క్లాస్ చేయించాలి అని. మరి చాలా విషయాలు మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నారు. ఒక విషయం పైన నేను కొంచెం మనన చింతన చేశాను. ఏదైతే మనస్సు యొక్క ఏకాగ్రత లేదు, టోటల్ ఏకాగ్రత గురించి తన్మయత్వం అనేటువంటిది ఉందో, మనస్సు స్థిరంగా కావటం ఉందో, అంటే కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, దాని గురించి బాబా చాలాసార్లు చెప్పారు. మరి అలా ఉంటే ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటుందో బాబా చాలాసార్లు చెప్పే ఉన్నారు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ అని. ఈ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అనేటువంటి మాట ఎలాంటిది అంటే, అంటే భక్తి మార్గం కానివ్వండి, జ్ఞాన మార్గం కానివ్వండి, లేదు ఏ రకమైనటువంటి యోగాలు కానివ్వండి, ఎవ్వరు ఏం నేర్పించని వాటన్నిట్లో కూడా ఉత్తమమైనటువంటిది, అన్నిట్లో కూడా సారం ఇది, మనస్సు ఏకాగ్రంగా ఎలా ఉండాలి, మనస్సు ఫోకస్డ్గా ఎలా ఉండాలి అనేది. అంటే చలాయమానంగా కాకుండా ఎలా ఉంచుకోవాలి, స్థిరంగా ఎలా ఉంచాలి, అంగద సమానంగా, అంటే బాబా ఏదైతే ఉదాహరణ చెప్తారో అచంచలంగా మరియు స్థిరంగా ఎలా ఉండాలి, అంటే స్థిరంగా ఉంటూ ఎలా ముందుకు వెళ్తూ ఉండాలి అని. ఎందుకు అనంటే ప్రపంచంలో చాలా రకాలైనటువంటి ప్రలోభాలు ఉన్నాయి, అంటే టెంప్టేషన్స్ ఉంటాయి అని. ఇక్కడ మధుబన్ వారికి కూడా చాలా రకాలైనటువంటి ప్రలోభాలు వస్తూ ఉండొచ్చు, శాంతివన్ వారికి కూడా వస్తూ ఉంటాయి. మరి ఎక్కడైతే బాబా యొక్క కేంద్రాలు శాఖలు ఉన్నాయో అక్కడ వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. వాటి యొక్క డీటెయిల్స్ లో నేను వెళ్లదలుచుకోలేదు. ఎందుకు అనంటే నాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు. ఎందుకనంటే మీకు కూడా తెలుసు, ఎంతో మంది జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉంటారు, యోగాభ్యాసం చేస్తూ ఉంటారు, ఈ మార్గంలో నడుస్తూ నడుస్తూ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు, తమ యొక్క మార్గం నుంచి దూరమైపోతూ ఉంటారు. మరి అలాంటి ప్రలోభాలు టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి మాన్షన్ అంటే పేరు, అభిమానము, కొంతమందికి పవర్ శక్తి యొక్క ప్రలోభాలు లేదు అని అంటే కొంతమంది ఇతరుల యొక్క ప్రభావంలోకి వచ్చి వారి యొక్క మార్గం నుంచి దూరంగా అయిపోతూ ఉంటారు, లేదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తమ యొక్క సంపాదన చేసుకున్నటువంటి సంపాదన అంతా కూడా ఒక సెకండ్లో సమాప్తం చేసేసుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ అయితే జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బాబా కూడా చెప్పున్నారు చాలా రకాలైనటువంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి అని. మాయతో యుద్ధం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇలా అయితే ఏమీ కాదు కదా. అరకల్పం నుంచి అంటే 2500 సంవత్సరాల నుండి మాయ మనందరినీ తన యొక్క గులాములుగా బానిసలుగా చేసుకునింది. మరి అది వెంటనే వదిలేసి వెళ్ళిపోతుంది? ఇలా అయితే కాదు కదా. కాబట్టి ఆ మాయతో మనం చాలా కఠినాతి కఠినంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. దానిపైన విజయాన్ని పొందుతూ ఉండాలి. మరి ఇవన్నీ అయితే జరుగుతూనే ఉంటాయి. మరి అలాంటి యుద్ధంలో ఒకే బలము, ఒకే భరోసాతో, ధైర్యము, ఒకే నమ్మకంతో నడవాలి అని అంటే మనస్సు యొక్క ఏకాగ్రత ద్వారానే ఆ శక్తి అనేటువంటిది కలుగుతుంది. మరి బాబా అయితే ఏకాగ్రత గురించి చాలా సార్లు చెప్పారు. మరి బాబా అంటున్నారన్నమాట, లీకేజ్ ఉండకూడదు, వేస్టేజ్ ఉండకూడదు. మరి ఇలా అనేక అనేక రకాలుగా బాబా మనసు గురించి చెప్పారు. కానీ దాని సారం ఏంటి అనంటే ఏకాగ్రత. మరి ఆ ఏకాగ్రత ఎన్ని రకాలదుంది, ఎలా ఉంది అనేటువంటి దాని గురించి, మరి దాన్ని ఈరోజు ఎలా ధ్యానంలో ఉంచుకోవాలి, మన యొక్క జ్ఞాన యోగాల స్థితి చాలా చమత్కారికంగా అంటే చాలా అద్భుతంగా తయారు కాలేదు ఈరోజు దాకా, అంటే ఎలా అయితే బాబా అనుకున్నారో ప్రభావశాలిగా మరియు శక్తిశాలిగా తయారు కమ్మన్నారో ఆ విధంగా మనం కాలేదు, పవర్ఫుల్గా. మరి దానికి ఒకే కారణము ఏకాగ్రత ద్వారానే మనస్సు యొక్క స్థిరత, ఏకాగ్రత అనేటువంటిది వస్తుంది. మరి ఆ ఏకాగ్రత ఎన్ని విధాలుగా ఉంది, ఎలా ఏకాగ్రత ఉండాలి, మనం దాన్ని ఎలా ధ్యానంలో ఉంచుకొని నడవాలి, మరి ఈరోజు మన యొక్క యోగం యొక్క స్థితి అంత అద్భుతంగా చమత్కారిగా లేదు అంటే ప్రభావితం చేసే విధంగా శక్తిశాలిగా లేదు, పవర్ఫుల్గా లేదు, దానికి ఒక కారణం ఏంటి అనంటే ఏకాగ్రత యొక్క లోపం. మరి ఆ ఏకాగ్రత ఎన్ని విధాలుగా ఉంది, మరి దీన్ని కొంచెం అధికంగా స్పష్టంగా తెలుసుకుందాము. మరి దాని వైపు అటెన్షన్ ఇచ్చి దాన్ని అభ్యాసం చేద్దాము. సో ఒకటేంటి అనంటే మనస్సు యొక్క ఏకాగ్రత. మరి మనస్సు యొక్క ఏకాగ్రత ఎన్ని రకాలుగా ఉంది అనేటువంటిది నేను ఇప్పుడు చర్చ చేస్తాను. మీ అందరికీ తెలుసు మనస్సుకి రకరకాల పనులున్నాయి. సో ఒకటి ఏకాగ్రత గురించి అటెన్షన్ ఉంచుకోవాల్సింది ఏంటి అంటే మొదటిది అన్నయ్య చెప్తున్నారు వైచారిక ఏకాగ్రత. అంటే ఆలోచనలు, అంటే మనస్సు ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, చైతన్యత ఏదైతే ఉందో, మనం ఎవరైతే చైతన్య ఆత్మలున్నామో ఆలోచించండి. ఎవరైనా ఏ వ్యక్తి అయినా కానీ జీవించి ఉన్నారు అనంటే విచారాలు లేకుండా, అంటే ఆలోచనలు లేకుండా ఉండలేరు. సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి, ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ విచారాలు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి రకరకాలవి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి విచారాలు, ఆలోచనలు వ్యర్థంగా కూడా నడుస్తూ ఉంటాయి. దీన్నే బాబా అంటూ ఉంటారు వేస్టేజ్ ఉంది, మన యొక్క శక్తి వ్యర్థంగా పోతూ ఉంది దాని ద్వారా అని. ఈ వైచారిక ఏకాగ్రత ఉండాలి. అంటే ఏ విషయంతో, ఏ వస్తువుతో మన యొక్క కనెక్షన్ ఉండకూడదు. అంటే మనం వాటి గురించి ఆలోచన ఎందుకు చేయాలి? మనం కొన్నిసార్లు ఎవరైనా వ్యక్తుల గురించి, ఇంకా వేరే విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. దేనితో అయితే మనకు సంబంధమే లేదో దాంతో, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. ఎవరు మనకు డ్యూటీ ఇవ్వలేదు ఆలోచించమని, మనకు ఎలాంటి సంబంధమే లేదు దాని గురించి, మనం మన యొక్క సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటాము. గవర్నమెంట్ ఎలా ఉంది, ఫలానా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, ఇలా రకరకాల విషయాలని ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ మన యొక్క సమయం చాలా వాల్యుయబుల్, చాలా విలువైనది ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది సమయంలో మనం మన యొక్క గమ్యానికి చేరుకోవాలి. కాబట్టి మన యొక్క విచారాలు అంటే ఆలోచనలు మన యొక్క లక్ష్యం వైపే వెళ్తూ ఉండాలి. మన లక్ష్యం ఏంటి? దివ్య గుణాల ధారణ చేయడము, సర్వగుణ సంపన్నులుగా కావటము, శివబాబాతో మన యొక్క మనస్సు అనేటువంటిది ఏకాగ్రం చేసి ఉండటము, యోగిగా ఉండటము, ఇవన్నీ ఏవైతే మనకు అర్థం చేయించారో వాటి గురించే మనకు సంకల్పాలు వస్తూ ఉండాలి. సర్వీస్ని ఎలా వృద్ధి చేయాలి, మన యొక్క స్థితిని ఎలా మంచిగా మార్చుకోవాలి, జ్ఞానం యొక్క మంతన చేయడము, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటే చాలా మంచిదే. కానీ వాటిల్లో కూడా విచారాల యొక్క అలల్లో లేదా విచారాల యొక్క ప్రవాహంలో మనం కొట్టుకుపోకూడదు. మనం ఏ సమయంలో ఏ ఆలోచనని చేయాలో స్వతహాగా ఆ ఆలోచనలనే చేస్తూ ఉండాలి. ఎలా అయితే బాబా శాంతివనంలో వచ్చి మనకు డ్రిల్ చేయిస్తూ ఉంటారు, అంటే కంప్లీట్ మనం మౌనంలోకి వెళ్ళిపోతూ ఉంటాము, ఆత్మిక స్వరూపంలో స్థితం అవుతూ ఉంటాము, అన్ని ఆలోచనలు కూడా సమాప్తమైపోతూ ఉంటాయి. నేను ఆత్మను, శివబాబా యొక్క సంతానాన్ని, జ్యోతిష్ స్వరూపాన్ని కేవలం ఈ విచారాలలోనే అంటే ఈ ఆలోచనలలోనే మనస్సుని ఏకాగ్రం చేస్తూ ఉంటాము. మరి దీని పేరే కదా యోగము. ఒకవేళ వీటిని వదిలేసి వేరే ఆలోచనలు, అరే లేట్ అవుతోంది, నేను పైకి వెళ్ళాలి, బస్సు వెళ్ళిపోతుంది, మరి భోజనంకి ఎక్కువ మంది రష్ అయిపోతారు, మొదట పోయి భోజనం చేసొద్దాము, లేదంటే లేట్ అయిపోతుంది, మరి ఇలాంటి ఆలోచనలు, అంటే ఏదైతే మాట మనం ఆలోచిస్తూ ఉన్నామో తప్పకుండా దాంట్లో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరి మనస్సు ఇలా రకరకాలైనటువంటి చిన్న చిన్న మార్గాలలో కొట్టుమిట్టాడుతోంది, అలజడిలోకి వచ్చేస్తుంది. అలా చిన్న చిన్న గల్లీలలో అంటే చిన్న చిన్న సందుల్లో వీధుల్లో వెళ్ళిపోతుంది అని అనుకోండి, అప్పుడు మనస్సు యొక్క ఏకాగ్రత లేనట్టే. ఎవరైతే ఇన్వెన్షన్స్ చేశారో, లేదు ఎవరైతే కొత్తవి తయారు చేశారో, లేదు ఎవరైతే ఏదైనా ఇలా ఆలోచించారో, వాళ్ళు ఏది ఆలోచిస్తూ ఉన్నారో దానిపైనే వారి యొక్క ఆలోచనల్ని నిమగ్నం చేస్తారు. ఇతర విచారాలు, ఇతర ఆలోచనలు రానివ్వరు. కాబట్టి ఇది వైచారిక ఏకాగ్రత, అంటే విచారాలు ఆలోచనల యొక్క ఏకాగ్రత. దీనిపైన మనము అటెన్షన్ అనేటువంటిది ఉంచాలి. మరి ఇది ఒకే క్షణంలో ఆలోచించిన వెంటనే జరిగిపోతుంది, అలా అవ్వదు. మనం ఏదో ఆలోచించాలని కూర్చుంటాము, కానీ మనసు ఇంకేదో వైపు, రెండో వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అసందర్భంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మన లోపల ఇలాంటి ఎబిలిటీ, యోగ్యతని పెంపొందించుకోవాలి. మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో దానిమీదనే ఆలోచనలు నడవాలి, దానిమీదనే పూర్తి సంకల్పాలన్నీ నడిచే విధంగా. ఇంకా రెండో విషయమే ఆలోచన చేయకూడదు. ఇది వైచారిక ఏకాగ్రత. దీని గురించి మనం చాలా అభ్యాసం చేయాలి. మరి ఇప్పుడు అన్నయ్య రెండో విషయం గురించి చెప్తున్నారు, అది ధ్యానాత్మక ఏకాగ్రత. అంటే అటెన్షన్ చాలా పెద్దవాట. ఇప్పుడు చూడండి, మీరు రకరకాలైనటువంటి వంటలన్నీ మీ ముందర ఉన్నాయి, చాలా స్వాదిష్టమైనటువంటి భోజనం, చాలా రుచికరమైనటువంటి భోజనం మీ ముందర ఉంది. మరి మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా కూర్చున్నారు. చాలా మంచి ఒక శుభమైనటువంటి ఘడియాలు నడుస్తూ ఉన్నాయి. కానీ మీకు ఒక మెయిల్ వచ్చిందనుకోండి, ఇక్కడో ఏదో దుర్ఘటన జరిగింది అని చెప్పి. మరి ఆ సమయంలో మన యొక్క ధ్యానం దేనిపైన వెళ్తుంది? తప్పకుండా దొరికినటువంటి సందేశం పైన ఉంటుంది. అప్పుడు మర్చిపోయామన్నమాట మనం ఎక్కడ ఉన్నామో, ఎవరి దగ్గర ఉన్నామో, నా ముందర ఎలాంటి రుచికరమైనటువంటి భోజనాలు ఉన్నాయి, ఇవన్నీ మర్చిపోతాము. వీటన్నిటి బదులు మన మనస్సు ఆ సమయంలో ఆ దుర్ఘటన జరిగినటువంటి వ్యక్తి వైపు వెళ్తూ ఉంటుంది. అంటే మనకు తెలుసు ఆ సమయంలో మనం ఆ పదార్థాలన్నింటినీ సేవిస్తూ ఉన్నా, అంటే తింటూ ఉంటే కూడా దాని యొక్క రుచి, దాని యొక్క సుఖం ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవం చేయలేము. మరి లాస్ట్లో ఎవరైనా అడిగారనుకోండి, ఎలా ఉంది భోజనము, ఫలానా వస్తువు బాగా అనిపించిందా, చాలా బాగా తయారైందా అని అడిగితే, అప్పుడు మనం అడగొచ్చు, ఓ అది కూడా చేశారా, అసలు తెలియనే తెలీదే, మరి తిన్నానో లేదో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటాము. కాబట్టి మన యొక్క ధ్యానం పైన అంటే రకరకాల మాటలు మన యొక్క ధ్యానాన్ని లాగుతూ ఉంటాయి. అంటే మన ధ్యానం సరిగ్గా ఉండాలి అని అంటే అనేక విషయాలు దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకనే యోగాన్ని కూడా చాలా మంది ధ్యానము అని అంటూ ఉంటారు. కొంతమంది ధ్యాన యోగం అంటారు, కొంతమంది యోగాన్ని ధ్యానం అని అంటూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? సంపూర్ణ ఏకాగ్రత. అటెన్షన్ చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మన అటెన్షన్ ఒకవైపు ఉండాలి. మరి స్కూల్లో చదివే పిల్లలు, కాలేజీలో చదివే పిల్లలు ఎగ్జామ్స్ సమయంలో వారి యొక్క అటెన్షన్ చదువు పైన ఉంచలేదనుకోండి, ధ్యాసను చదువు పైన ఉంచలేదనుకోండి, మరి కొంచెం చదివి ఇంకా మళ్ళీ వాళ్ళ మనసు ఇంకా వేరే విషయాలపైన వెళ్తుందనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంటే వాళ్ళ యొక్క కెరియర్, వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. అది కూడా పాడవుతుంది, అప్పుడు వాళ్ళ కెరియర్ కూడా పాడవుతుంది. కాబట్టి అటెన్షన్ యొక్క అభ్యాసం మనకు చాలా ఉండాలి. మరి బజార్లో వెళ్తున్నప్పుడు రకరకాల వస్తువులు ఉంటాయి, ఫలానా వాళ్ళు ఒకటి కొనవచ్చు, ఇంకొకరు ఇంకొకటి కొంటూ ఉండొచ్చు. చాలా చాలా మంచి మంచి పదార్థాలు, మంచి మంచి వస్తువులు ఉన్నాయి, చాలా మంచి రేట్లో అమ్ముతూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో మనుషులు దుకాణాలని కూడా చాలా మంచి రూపంలో తయారు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త వస్తువులన్నీ చమత్కారికంగా ఉండేవన్నీ వస్తూ ఉంటాయి. లేటెస్ట్ అంటే కొత్త రకంవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరి వెళ్ళినటువంటి వాళ్ళు ఇటు అటు అన్ని వైపులా చూస్తూ ఉంటారు. బజార్లో వెళ్తూ కూడా చూస్తూ ఉంటాము. అంటే అన్ని వైపులా అటెన్షన్ ఇస్తూ ఉంటారు. ఒకవైపు అన్నయ్య వెళ్తూ ఉన్నారు, ఇంకొకరు అక్కయ్య వెళ్తూ ఉన్నారు, ఇంకొక వైపు మాతాజీ, ఇంకొక వైపు కుమారి, ఎవరు వెళ్తున్నారో అందరి వైపు అటెన్షన్ వెళ్తూ ఉంటుంది. ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతోందని. మరి ఇలాంటి వృత్తి, ఇలాంటి వ్యవహారం ఏదైతే ఉందో అది యోగిల యొక్క వ్యవహారం కాదు. మీరు ఏ పని గురించి అయితే వెళ్తున్నారో, ఏది కొనుక్కోవాలని వెళ్తూ ఉన్నారో దాని గురించే వెళ్ళండి. ఇంకా వేరే వాటిపైన అవసరం ఏముంది? ఒక చోట కిరోసిన్ అమ్ముతూ ఉండొచ్చు, ఇంకొక చోట చక్కెర అమ్ముతూ ఉండొచ్చు, ఇంకొక చోట బొగ్గులు అమ్ముతూ ఉండొచ్చు, ఇంకొక చోట పిండి అమ్ముతూ ఉండొచ్చు, ఇంకొక చోట చెక్క అమ్ముతూ ఉండొచ్చు. నాకు అవన్నీ తీసుకునేదే లేదు, నాకు అవన్నీ కొనుక్కునేదే లేదు. అలా ఉన్నప్పుడు ఇంకా అటువైపు చూసే అవసరం ఏముంది? కాబట్టి నా అటెన్షన్ అనేటువంటిది ఇటు అటు, నా ధ్యాస అటువైపు ఇటువైపు వెళ్ళకూడదు. మరి ప్రపంచం గురించి తెలుసుకున్నాము, మరి ప్రపంచంలో రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు జరుగుతాయి, అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. మరి అలా అన్ని విషయాలపైన నా అటెన్షన్ ఇస్తూ ఉన్నాను అని అంటే అప్పుడు తప్పకుండా యోగం అనేటువంటిది కుదరదు. ఆ తర్వాత మనం ఎప్పుడూ అంటూ ఉంటాము, నాకు టైం దొరకదు యోగం చేయడానికని. దానికి కారణం ఏంటి అని అంటే మన యొక్క అధిక సమయము వేస్ట్ మాటల్లో, వ్యర్థమైండేటువంటి మాటల్లో ఇస్తూ ఉన్నాము. దాంతో మనకి ఎలాంటి సంబంధం లేదో అలాంటి మాటలపైన, అలాంటి విషయాలపైన మన అటెన్షన్ ఉంచుతూ ఉన్నాము. దాంతో మనకేం కనెక్షనే లేదు. కాబట్టి ధ్యానాత్మక ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అటెన్షన్. ఫస్ట్ విధానం ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ థాట్స్ అంటే ఆలోచనల యొక్క ఏకాగ్రత. మరి రెండోది ధ్యానాత్మక ఏకాగ్రత అంటే మన యొక్క ధ్యాస, మన యొక్క అటెన్షన్ అనేటువంటిది ఒకే వైపు ఉండాలి. ఇది కాకుండా ఇంకా మనం చూస్తూ ఉంటాము, మన మనస్సు సంబంధాన్ని జోడిస్తూ ఉంటుంది. ఎవరితో అయినా జోడిస్తూ ఉంటుంది, ఇంకొకరితో తెంపేస్తూ ఉంటుంది. కొంతమందితో చాలా మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది, ఇంకా కొంతమందితో తెంపేసుకుంటూ ఉంటుంది. సంబంధాల ద్వారానే అన్ని జరుగుతూ ఉంటాయి. ఇవ్వడం, పుచ్చుకోవడము, లేవడము, కూర్చోవడము, మిత్రత, శత్రుత్వము, పోట్లాటలు, ఇవన్నీ కూడా మన యొక్క సంబంధాల ద్వారానే జరుగుతూ ఉంటుంది. మంచి కానీ చెడు కానీ, మధురమైనటువంటివి కానివ్వండి, లేదు పాడైపోయిన సంబంధాలు కానివ్వండి, మనస్సు యొక్క వృత్తినే ఇది సంబంధాన్ని తయారు చేసుకోవడము. అంటే ఒంటరిగా ఉండదు మనస్సు, ఒంటరిగా ఉండదు. మరి మనం ఎప్పుడైతే యోగం చేస్తామో ఎప్పుడైతే బాబాతో కనెక్షన్ ని జోడిస్తామో అప్పుడు మన యొక్క సంబంధాత్మక ఏకాగ్రత కావాలి. అంటే మన యొక్క సర్వ సంబంధాలు ఒక శివబాబాతో జోడించాలి. ఇతరులతో మనం చాలా న్యారా ప్యారాగా అంటే అతీతంగా ప్రియంగా ఉంటాము. అందుకనే బాబా అంటూ ఉంటారు, పిల్లలు న్యారా ప్యారాగా ఉండండి అని. అంటే న్యారా ప్యారాగా లేమనుకోండి, సంబంధాత్మక ఏకాగ్రత లేదనుకోండి, అప్పుడు ఒకవేళ న్యారా ప్యారాగా లేమనుకోండి, అతీతంగా ప్రియంగా లేమనుకోండి, అప్పుడు సంబంధాత్మక ఏకాగ్రత అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఏకాగ్రత యొక్క అవసరం కూడా ఉంది. ఇవన్నీ కాకుండా మరొక ప్రకారమైనటువంటి ఏకాగ్రత, మనసుకి చాలా రకాలైనటువంటి ఇచ్ఛలు అంటే కోరికలు ఉంటాయి. నాకు ఈ డిపార్ట్మెంట్ దొరికితే బాగుండు, నేను పెద్ద వ్యక్తిగా కావాలి, నా దగ్గర అన్ని సాధనాలు సంపన్నంగా ఉండాలి, మనుషులందరూ కూడా నన్ను మహిమ చేయాలి, నా దగ్గర చాలా ధనం కావాలి, నేనేం కావాలనుకుంటే అది చేసే విధంగా ఉండాలి, ఇలా రకరకాలైనటువంటి సుందర సుందరమైనటువంటి రూపాలు వస్తూ ఉంటాయి. మరి యజ్ఞంలో కూడా అనుకుంటూ ఉంటారు, నేను చాలా సెంటర్స్ ఓపెన్ చేయాలి, ఫలానా చోట మ్యూజియం చేయాలి, మరి ఇలా రకరకాల ఇది చేయాలి అది చేయాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఎవరైతే ఇలా రకరకాలైనటువంటి ఇచ్ఛలు కోరికల యొక్క చిక్కుల్లో ఉండిపోతారో వారు ఆ చిక్కుల్లోనే ఉండిపోతారు. అంటే అన్నయ్య హిందీ యొక్క ఉదాహరణ ఇస్తున్నారు, ఎవరైతే 99 అనే చక్కర్లో ఉంటారో ఆ 99లోనే ఉంటారు. 101 వచ్చినా కానీ ఇంకా 99 చక్కర్లోనే ఉంటారన్నమాట. మరి ఇలా ఇచ్ఛలైతే రకరకాలుగా ఉంటాయి, కానీ మనకు ఒకే ఇచ్ఛ ఒకే కోరిక ఉండాలి. అంటే ఆ ఇచ్ఛలు కూడా కోరికలు కూడా రకరకాల గుంపులు గుంపులుగా వస్తూ ఉంటాయి, వాటిని కూడా ఏకాగ్రం చేయాలి. మరి ఒక్కసారి ఆలోచించిన తర్వాత ఈ కోరికలున్నాయి, ఆ తర్వాత ఏమీ ఉండకూడదు, అంటే ఏ ఆలోచన రాకూడదు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఎవరైనా పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత అంటారు ఒక పిల్లవాడైతే కావాలి కదా అని. నా అటెన్షన్ ఎవరిస్తారు, నన్ను ఎవరు చూసుకుంటారు ఆ తర్వాత లేదంటే, పిల్లలు లేకపోతే నా ప్రాపర్టీ అంతా ఎవరికి ఇవ్వాలి, వారసుడు అయితే కావాలి కదా, ఆ తర్వాత నేను పవిత్రంగా అవుతాను అని అంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు, అలా చెప్పిన వాళ్ళు ఎవరు ఈ రోజు దాకా పవిత్రంగా కానే కాలేదు. మరి అనుకున్నదేమో పిల్లవాడు కావాలని, కానీ పుట్టింది పాప పుట్టింది. మరి అప్పుడేమంటారు, నాకు పిల్లవాడు కూడా ఒకటి కావాలి అని అంటారు. మరి పాప అయితే ఒకటే అయిపోతుంది, బాబు కూడా కావాలి అంటారు. మరి బాబు పుట్టాలని అనుకున్నారు, కానీ మళ్ళీ పాపనే పుట్టిందనుకోండి. అంటే ఇలా ఆలోచనలు అంటే కోరికలు కూడా, మానవుల యొక్క కోరికలు ఎప్పుడు పూర్తి అవ్వవు, సంపూర్ణంగా అవ్వవు. మరి అలాంటి ఇచ్ఛలు కోరికలు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు చిక్కుకొని పోతూ ఉంటారు, మరి దారి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. మరి మనకింకా ఏం అవసరమే లేదు ఈ అంతిమ జన్మలో, అంతిమ సమయంలో ఇంకా ఏం అవసరమే లేదు, మనకేమి కోరికలే లేవు. ఉన్నా ఏమైనా కోరికలు, మరి మనకున్నది ఒకే ఒక కోరిక, దాంట్లోనే అన్ని కోరికలు వచ్చేస్తాయి. మరి దీని గురించి ఒక కథ చెప్తారు కదా, ఒక భక్తుడు రోజు పూజ చేసేటువంటి వాడు. ఒకరోజు ఆ భక్తునికి విష్ణువు ప్రసన్నమయ్యి సాక్షాత్కారం అయింది. అప్పుడు వెంటనే అడిగాడనమాట, భక్తుడా నేను నీ పైన ప్రసన్నంగా ఉన్నాను, నీకేం కోరిక కావాలో కోరుకో అని. నేను వరదానం ఇవ్వాలని అనుకుంటానని అంటాడనమాట. హాహా నాకేం అవసరం లేదు భగవంతుడా, మీరు దొరికారు కాబట్టి నాకు అన్ని దొరికినట్టే అని అంటాడు. మరి భగవంతుడు అనుకున్నారనమాట, జల్దీ బాజీలో ఉన్నాడు, తొందరలో ఉన్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాప పొందుతాడు ఈ భక్తుడు, మరి అందుకనే భగవంతుడు అన్నారంట, ఈరోజు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, ఈరోజు నాకేం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, రేపు అడుగు, రేపు నీ కోరిక ఏంటో చెప్పు. మరి ఇంటికి వెళ్ళాడు. మరి ఇంటికి వెళ్ళి భార్యకు చెప్తాడనమాట, ఈరోజు ఇలా నాకు విష్ణువు సాక్షాత్కారమే, విష్ణువు దర్శనమిచ్చాడు, తను ప్రసన్నమయ్యాడు అని, నాకేం కోరిక కావాలో కోరుకోమన్నాడు, మరి ఏం అడగాలి భగవంతుడితో. భార్య చెప్పిందనమాట, డబ్బులు అడగండి, మనం పేదవాళ్ళు కదా, డబ్బులు దొరికితే సుఖంగా జీవితాన్ని జీవిస్తాము అని. మనుషుల దగ్గర కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, నౌకర్లున్నారు, బంగారు వెండి ఉంది, మరి అలాంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి మాల కూడా వేస్తూ ఉంటారు. మరి మనల్ని అయితే ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు కదా. సో డబ్బులుంటే అందరు మంచిగా చూస్తారు కాబట్టి డబ్బులు అడుగు అని అనింది. సో వెంటనే భక్తుడు కనిపించింది, ఆ కరెక్టే, మాట అయితే కరెక్టే. ఆ తర్వాత ఆ కరెక్టే అయినా కానీ మా అమ్మని కూడా ఒకసారి అడుగుదాము అని అనుకున్నారు. మరి అమ్మని అడిగాడు అనమాట, ఇలా జరిగింది, మరి ఏం అడుగుదాం భగవంతుణ్ణని. మరి ఆమె చెప్పింది, నువ్వు పిల్లవాడిని అడుగు అని. మరి చూడు, నేను ముసల్దాన్ని అయిపోయాను, నేను ఎప్పుడు శరీరం వదిలేస్తానో తెలీదు. మరి నేను ఈ కళ్ళ ద్వారా నా మనమణ్ణి అయితే చూడాలి, చూసి నేను చనిపోతాను అని. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరన్నమాట. కాబట్టి నా కోసం నువ్వు మనమణ్ణి అడుగు. మరి నేను మీ అమ్మ కదా, నిన్ను చాలా ప్రేమతో లాలించి పాలించాను, నన్ను నా మాట వినవా నువ్వు? మరి ఇంకేమన్నా అడుగుతున్నావా నా మాట వినకుండా? ఒకటే చెప్పాను కదా నేను, ఇంకేం అడగ, ఇంకేం చెప్పలేదు కదా, ఒకే ఒకటే అడగమన్నాను కదా, అది అడుగు, ఒక మనవణ్ణి ఇవ్వమని అడుగు. వెంటనే అనిపించింది అనమాట, అవును కరెక్టే, మా అమ్మ చెప్పింది కూడా. ఎందుకంటే పిల్లలే ఇంటికి దీపాలని అంటారు, మరి పిల్లలు లేకుండా ఎలా, ఇది కూడా కరెక్టే అలా అని అనుకుని ఇంకా సరే అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నతో అడిగాడు అనమాట, నాన్నగారు మీరు చెప్పండి ఏం అడుగుదామని. మరి వాళ్ళ నాన్న నేత్రహీనుడు అనమాట, దృష్టి లేకుండే, కళ్ళు లేకుండే. వాళ్ళ నాన్న అంటున్నారనమాట, నువ్వు నా ఆజ్ఞాకారి పిల్లవాడివేనా, ఒకవేళ నువ్వు ఆజ్ఞాకారివైతే నేను చెప్పింది అడుగుతావా, నేను చెప్పింది వింటావా అని అడిగితే కొడుకు అన్నాడు, ఆ తప్పకుండా, నేనెందుకు వినను మీ మాట. కాబట్టి వాళ్ళ నాన్న అంటాడు, నా కోసము నువ్వు నా కళ్ళల్లో వెలుగు వచ్చేలాగా చూడు. కాబట్టి నా కళ్ళల్లో వెలుగు వచ్చిందనుకోండి, నాకు దృష్టి వచ్చిందనుకోండి, అప్పుడు నేను చూడగలుగుతాను. నా దృష్టి బాగా అయిపోవాలి, నా కళ్ళు బాగా అయిపోవాలి. కళ్ళు లేకుండా, నాకు దృష్టి లేకుండా మొత్తం ప్రపంచమే వేస్ట్గా అయిపోయింది, నాకేం కనిపించనే కనిపించట్లేదు. నేను నిన్నే చూడలేను, ఇంకా ఇంట్లో ఏ వస్తువుని చూడలేను. కాబట్టి నువ్వు భగవంతునితో ఇది అడుగు. మరి ఆ భక్తుడు ప్రతి ఒక్కరి మాట ఇతరులకు చెప్పాడనమాట, అంటే అందరికీ పరస్పరంలో చెప్పేటప్పటికీ అందరికీ పోట్లాట స్టార్ట్ అయింది. అందరూ ఇంకా అప్పుడు చూడటం మొదలు పెట్టారు, చూద్దాం ఈయన ఎవరి కోరికను అడుగుతాడు అని. భార్య మాట వింటాడా, లేదు అమ్మది వింటాడా, నాన్నది వింటాడా, ముగ్గురు కోరికలు వేరువేరు కదా. సో ముగ్గురు వేరువేరు, ఎవరు అడుగుతాడు చూద్దాము అని. మరి ఆయన వరదానం ఏమి అడుగుతాడు, ఇంకా ఎక్కువ కష్టాల్లో చిక్కుల్లో పడిపోయి వెళ్తూ ఉన్నాడు మందిరం వైపు. సో ఇలా ఉదాసీనతతో చాలా బాధతో చిక్కుల్లో పడి నడుస్తూ వెళ్తూ ఉంటే మందిరం వైపు, అటువైపు ఒక పూజారి పురోహితుడు కనిపించారనమాట. ఏంటి సేటు, ఈరోజు నువ్వు చాలా ఉదాసీనంగా చాలా దుఃఖీగా కనిపిస్తున్నావు అని అడిగాడు. నీ ముఖం అంతా వాడిపోయి ఉంది, నువ్వు ఎప్పుడు సంతోషంగా కనిపించేవాడివి కదా, ఎప్పుడు భక్తి చేయడానికి మందిరానికి వెళ్లేవాడివి, మరి ఈరోజు ఎందుకు ఇంత దుఃఖీగా వెళ్తూ ఉన్నావు మందిరానికి? మరి అప్పుడు చెప్పాడు తన కష్టమేంటో చెప్పాడు, ఇది నా ప్రాబ్లం అని. మరి వెంటనే పురోహితుడు అన్నాడంట, ఇది ఏం పెద్ద మాటేం కాదే అని అంటే, అప్పుడు భక్తుడు అంటూ ఉన్నాడు, పెద్ద మాట కాదంటారేంటి, మూడు రకరకాల కోరికలు, మూడు రకరకాల విషయాలు ఉన్నాయి. మరి ఎవరి కోరిక నేను అడగలేదో వాళ్ళు రోజంతా నన్ను పోట్లాడతారు, జీవితాంతం నన్ను పోట్లాడుతూ ఉంటారు, దాని గురించి నన్ను బాధ పెడుతూ ఉంటారు, మరి నేనేం చేయాలి అని. అప్పుడు వెంటనే పురోహితుడు చెప్పాడు, సరే నువ్వు బాధపడకు, నేను చెప్తాను, ఒకటి ఒకే ఒక విషయమే అడుగు, కానీ ముగ్గురు సంతోషపడే విధంగా ఒకటి నేను చెప్పిస్తాను, నేర్పిస్తాను. వెంటనే భక్తుడు అన్నాడనమాట, అలా ఎలా వీలవుతుంది, ఒకటే అడగాలి కదా. సో అప్పుడు పురోహితుడు చెప్తున్నాడనమాట, నువ్వు ఇలా చెప్పు, మా నాన్న తన యొక్క మనవణ్ణి, మా నాన్న నా కొడుకుని బంగారు వెండి పాత్రల్లో తింటున్నట్టు చూడాలి అని అడుగు అని అన్నారు. మరి తండ్రి చూస్తున్నాడు అని అంటే కళ్ళు బాగైతేనే కదా చూసేది. బంగారు వెండి పాత్రల్లో తింటున్నట్టు చూడాలి అని అంటే తప్పకుండా బంగారు వెండి పాత్రలు అంటే ధనం ఉంటేనే కదా, లేదంటే ఎలా తీసుకొస్తారు? మరి కొడుకుంటేనే కదా బంగారు వెండి పాత్రల్లో తింటున్నట్టు తండ్రి చూడగలుగుతాడు. కాబట్టి ఒకే ఒక వస్తువునే అడుగు, ఒకే కోరికనే అడుగు, దాంట్లో ముగ్గురు మూడు కోరికలు తీరేలాగా. అంటే ఒకే కోరికలు అన్ని కోరికలు తీరిపోయేలాగా అడుగు అని చెప్పొచ్చాడట. మరి మనము ఈ జ్ఞానం విషయంలో ఇది తీసుకున్నట్లయితే మన యొక్క బ్రాహ్మణుడు బ్రాహ్మణాధిపతి బ్రహ్మాబాబా ఎవరైతే ఉన్నారో ఆయన ముఖార విందం ద్వారా అన్ని ఇచ్చలు పూర్తి అయ్యే విధంగా వస్తున్నాయి. ఇంకా ఏ కోరికలు ఉండనే ఉండకూడని విధంగా మొత్తం జ్ఞానం చెప్తున్నారు. మరి అరకల్పం అంటే 2500 సంవత్సరాల వరకు ఇంకా అడగాల్సిన అవసరమే లేదు. ముక్తి జీవన్ముక్తి మన యొక్క జీవితం యొక్క లక్ష్యము. మరి మనుషుల నుంచి దేవతలుగా అయ్యామననుకోండి, సత్యుగంలో రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నామనుకోండి, మన యొక్క సంపూర్ణ స్థితి తయారయ్యిందనుకోండి, దివ్య గుణాల యొక్క సంపన్నత అనేటువంటిది కనిపించిందనుకోండి, అంటే ఇవన్నీ ప్రాప్తించాయి అని అంటే మనకు అన్ని ప్రాప్తించినట్టే. మరి అదే పరమాత్ముడి యొక్క వారసత్వం. అది ఎప్పుడు ప్రాప్తిస్తుంది? ఎప్పుడైతే ఈశ్వరీయ వారసత్వం అనేటువంటిది ప్రాప్తింప చేసుకుంటామో అప్పుడే ఈ అన్ని ప్రాప్తులు కలుగుతాయి. ఎప్పుడైతే ఆ తండ్రితో మన యొక్క సరైనటువంటి సంబంధాన్ని జోడిస్తామో అప్పుడే అన్ని ప్రాప్తిస్తాయి. మరి అతనే దొరికినప్పుడు ఇంకా వేరే ఏ వస్తువు యొక్క అవసరమేముంది? వాట్ ఎల్స్ డూ వి నీడ్? అంటే ఇంకేం అవసరము? కానీ ఎలా అయితే మనిషి చిక్కుకొని పోతాడు, అలజడిలోకి వచ్చేస్తాడు, మధ్యలో కూరుకుపోతాడు, మరి నేను ఇలాంటి వారిని కూడా చూశాను. కొంతమంది బాబా లభించారు అని అంటే అన్ని లభించినట్టే అని అన్నటువంటి వారు కూడా వారి యొక్క వారు మారిపోవడం నేను చూశాను. వాళ్ళ కళ్ళు మారిపోతాయి, వారి యొక్క వృత్తి మారిపోతుంది, వాళ్ళ కర్మ వాళ్ళ వ్యవహారాలు కూడా మారిపోతాయి. బాబా భగవంతుడు ఒకవైపు పెట్టేస్తారు, పైసలే వారి కోసం ముఖ్యంగా అయిపోతాయి. అంటే ఇతర వస్తువులు విషయాలపైన వారి యొక్క ధ్యానం అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇవన్నీ యోగం భ్రష్టం అవ్వడానికి ఉపాయాలు. మరి అత్యంత మూర్ఖుడంటే ఎవరు? ఎవరికైతే భగవంతుడు లభించారో ఆయన తన యొక్క దృష్టితో పవిత్రంగా చేయగలుగుతారు. వారు లభించిన తర్వాత వారిని వదిలేసి మాయ యొక్క వెనకాల పాత ప్రపంచం యొక్క చెడు వస్తువుల విషయాల వెనకాల పరిగెడతారు. అలాంటి వారికంటే పెద్ద మూర్ఖులు ఇంకెవరు ఉండగలుగుతారు? అందుకనే అంటూ ఉంటారు కదా, భగవంతుడు ఎప్పుడైతే భాగ్యాన్ని పంచుతూ ఉండెనో అప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు, నువ్వు చాలా గాఢ నిద్రలో ఏమన్నా ఉన్నావా? కానీ మన యొక్క ఇచ్ఛ ఒకటే ఉండాలి. ఒకవేళ ఆ ఇచ్ఛ లేకుంటే మనసు ఏకాగ్రమే కాదు. అంటే మనకు ఒకే ఒక కోరికే ఉండాలి, ఒకే ఇచ్ఛ ఉండాలి. అది లేకుండా ఇంకా మనస్సు ఏకాగ్రమే కాదు. కానీ నేనేమంటానంటే, ఎప్పటిదాకా మీ ఆ ఇచ్ఛలు మీ కోరికలు తక్కువ కావో అప్పటిదాకా ఏకాగ్రత అనేటువంటిది కుదరనే కుదరదు. మీ యొక్క ఏకాగ్రత పెరగనే పెరగదు. ఎప్పుడైతే మీ ఇచ్ఛ ఇదే ఒకటి ఉందనుకోండి, ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు వద్దు, ఒక బాబా ప్రేమ తప్ప నాకు ఇంకేది వద్దు అని, ఇలా ఎప్పుడైతే దృఢత్వం అనేది వచ్చిందనుకోండి, అప్పుడు బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా కాగలరు. ఒకే కోరిక ఉండాలి, నేను మంచి పిల్లవాడిగా కావాలి. బాబా కూడా నన్ను చూసి అనాలి, ఈ ఆత్మ చాలా మంచిది, చాలా మంచి పిల్లవాడు నా కోసమని. మరి భగవంతుడు ఒక్కసారైనా అన్నారనుకోండి, ఈ బాబు ఈ బచ్చా చాలా మంచి ఆత్మ, మంచి పిల్లవాడు ఉన్నాడు నా కోసము అని అంటే, అంతకంటే గొప్పది ఇంకేమైనా ఉందా? వారికి ఇంకేమైనా కావాలా? స్వయం భగవంతుడు స్వయంగా చెప్పారనుకోండి, తిను నాకు చాలా మంచి బిడ్డ అని, మరి దాని గురించే పురుషార్థం చేయాలి కదా. ఇంకా వేరే పురుషార్థాలు వేరే అన్నీ చేసే అవసరం ఏముంది? స్వయం భగవంతుడు ఎవరైతే మన యొక్క జన్మ జన్మాంతరాల జన్మపత్రులన్నీ, అంటే జన్మపత్రిక అంతా తెలిసినటువంటి వారు ఉన్నారో, మన యొక్క భవిష్యత్తు కూడా తెలిసిన వారు ఉన్నారో, వర్తమాన స్థితి మన యొక్క మనస వాచ కర్మణ ఎలా ఉందో తెలిసినటువంటి వారు, మనం ఎంత తెల్లగా ఉన్నాము ఎంత నల్లగా ఉన్నాము, అంటే ఎంత స్వచ్ఛంగా లోపల ఉన్నాము లేదు మలినంగా ఉన్నాము, మరి అవన్నీ తెలిసినటువంటి స్వయం త్రికాలదర్శి భగవంతుడు ఒకవేళ ఒక్కసారి చెప్పారనుకోండి, తిను చాలా మంచి పిల్లవాడు ఉన్నాడు అని, మరి అలాంటి వారికి ఇంకేమన్నా కావాలా? సర్టిఫికెట్స్ డిగ్రీస్ అవన్నీ కావాలా? ఇంకా వారికి ఏం అవసరం లేదు. మరి అది ఎవరికి జరుగుతుంది అని అంటే, ఎవరికైతే ఎలాంటి కోరికలు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఇచ్ఛలు లేవో అలాంటి వారికే జరుగుతుంది. బాబా యొక్క మనం చాలా నిరుపేద పిల్లలము, అంటే అడిగేటువంటి చెయ్యి ఉండేటువంటి పిల్లలం కాదు, మనకేం అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ అలాంటి స్థితి తయారైందనుకోండి, ఇంకంతకంటే కావాల్సింది లేదు. ఎందుకంటే చాలా మంది ఇతరులను చూస్తూ ఉండిపోతారు. ఎప్పుడైతే దేశం యొక్క విచ్ఛిన్నము దేశ విభజన జరిగిందో ఆ సమయంలో మేము ఢిల్లీలో ఉన్నప్పుడు, ఢిల్లీలో ఆ సమయంలో కొంతమంది లూటీ చేస్తూ ఉన్నారు, మెయిన్ రోడ్లో దుకాణాలన్నింటినీ లూటీ చేస్తూ ఉన్నారు కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర. కొన్ని గడియారాల యొక్క దుకాణాలు ఉండేవి, కొన్ని నగల యొక్క దుకాణాలు, కొన్ని మోటార్ సైకిళ్ళు, కొన్ని రేడియో టీవీల యొక్క దుకాణాలు, మంచి మంచి దుకాణాలు ముస్లింస్ ఇవి ఉండేవి. మరి కొంతమంది హిందువులు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి చాలా లూటీ చేసేసారు ఆ దుకాణాలన్నింటినీ. అంటే ఆ సమయంలో వాళ్ళ యొక్క నియత్, వాళ్ళ యొక్క బుద్ధి పాడైపోయిందన్నమాట. అంటే లూటీ చేయడం మొదలు పెట్టేశారు. ముసలోళ్ళనైతే రావద్దని చెప్పారు, ఎందుకంటే పోలీసులు వచ్చి పట్టుకుంటారని. సారీ, కొంచెం తప్పు ఉంది ఇది. వృద్ధులు చెప్పారు వెళ్ళకండి, అలా లూటీ చేయకండి, ఎందుకంటే ఆ దుకాణాల వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు అని చెప్పి చెప్పారు. మరి అలాంటి దుకాణాలన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత, లూటీ అయిపోయిన తర్వాత మోటార్ సైకిల్స్ అన్ని కూడా అయిపోయాయి. ఇప్పుడు బైసైకిల్స్, మామూలు సైకిల్ యొక్క దుకాణాలకు వెళ్లారు. టైర్లు, ట్యూబులు, ఇలా చిన్న చిన్న వస్తువుల్ని కూడా లూటీ చేయడం మొదలు పెట్టారు. మరి కొంతమంది అనుకున్నారట, ఫలానా వాళ్ళు అయితే బాగానే లూటీ చేసేసుకున్నారు, మేమైతే మూర్ఖులము, మేము ఊరికే చూస్తూ ఉండిపోయాము అని, మేము దీంతో ఏం లాభమే తీసుకోలేదే అని. మరి పోలీసులు వస్తారన్నారు, ఎక్కడొచ్చారు పోలీసులు? ఒకవేళ వచ్చి ఉంటే కూడా వీళ్ళని పట్టుకున్నట్టే మమ్మల్ని కూడా పట్టుకునేవాళ్ళు. పోలీసులు ఏమన్నా అందరినీ పట్టుకుంటారా వచ్చి? చలో మనం కూడా వెళ్ళి లూటీ చేసుకుని వద్దామని అనుకున్నారు. అంటే వాళ్ళ యొక్క నియత్తు, వాళ్ళ యొక్క బుద్ధి అనేటువంటిది మొదట భ్రష్టం అవ్వలేదు, కానీ ఆ తర్వాత పాడయింది. మరి అలాంటి వాళ్ళు మళ్లీ వెళ్లి సెకండ్ గ్రేడ్ వస్తువులన్నింటినీ కూడా లూటీ చేశారు. పాపం వృద్ధులు వద్దని చెప్తూ ఉన్నారు, మంచి రాయల్ మనుషులు, మంచిగా చదువుకున్నటువంటి వారు, ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వారు. మరి ఇంట్లో కూడా అన్ని వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తెలియదన్నమాట వారి యొక్క బుద్ధి ఎలా భ్రష్టమైందో. వాళ్ళు కూడా మొదలు పెట్టారనమాట, అరే భయ్, నువ్వు ఏం చూస్తున్నావు, తమాషా చూస్తున్నావు ఏమన్నా, పద మనం కూడా వెళ్ళి కొంచెం లూటీ చేసుకుని కొలగొట్టుకుని వద్దామని. మరి వస్తువులు అయితే అప్పటికన్నీ మాయమైపోయాయి, అన్ని లూటీ చేసేసుకున్నారు, కానీ కొన్ని వస్తువులు మాత్రమే మిగిలాయన్నమాట. కొన్ని వస్తువులు పెద్ద పెద్దగా కనిపిస్తాయి, కానీ డబ్బులు తక్కువగా ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా వీళ్లు లూటీ చేసుకుని రావడం మొదలుపెట్టారు. మరి ఎంత సిగ్గుతో కూడినటువంటి మాట ఇది! అంటే వాళ్ల యొక్క బుద్ధి కూడా భ్రష్టం అయిపోయింది. అలా నేను చాలా మందిని చూశాను, కొంతమంది చాలా దృఢంగా ఉంటారు, చాలా నిజాయితీ పరులుగా ఉంటారు, చాలా వఫాదారుగా కూడా ఉంటారు, అంటే విశ్వాసపాత్రంగా కూడా ఉంటారు, నియమ మర్యాదల పాలన చేస్తూ ఉంటారు. మాకు ఏం అవసరమే లేదు, ఇవన్నీ వస్తువులు కూడా దుమ్ముతో సమానం, మాకేమీ మట్టితో సమానము అని అంటూ ఉంటారు. యజ్ఞ ప్రసాదం ఏదైతే లభిస్తుందో, బాబా నుండి ఏదైతే రెండు జతల బట్టలు దొరికాయో అవే మాకు చాలు, మాకిక్క ఏం అవసరమే లేదు, ఫలానా వాళ్ళ దగ్గర కోట్ ఉంది, మా దగ్గర కూడా ఇలాంటిదే కావాలి అని కూడా అనుకోరు. ఫలానా వాళ్ళ చోట మంచి బూట్లు ఉన్నాయి, మాకు కూడా కావాలి అని అనుకోరు. లాస్ట్ సంవత్సరం బూట్లు చాలా బాగా ఉన్నాయి కానీ ఈ సంవత్సరం మళ్ళీ దొరుకుతున్నాయనుకోండి, తీసేసుకుందాంలే ఈ జత కూడా అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది దగ్గర ఆరారు జతల బూట్లు కూడా ఉంటాయి. మరి ఏదైతే భగవంతుడి ద్వారంలో మనకు లభిస్తుందో, భగవంతుడి ద్వారా దొరికినటువంటివి ఉన్నాయో వాటిలో బలం ఉంది. కానీ ఇలా భగవంతుడి దగ్గర దొరికినటువంటి వాటిలో నా యొక్క లాభం ఉంది అని అనుకోవడం వేరు, కానీ కొంతమంది ఇతరులని చూసి వారి యొక్క ప్రభావంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఫలానా వారికి ధనం ఉంది అందుకనే వారికి పేరు గౌరవం లభిస్తుంది, వారికి మాల వేస్తూ ఉంటారు, వారి యొక్క పవర్ బాగుంది కాబట్టి వారి యొక్క మాట అందరు వింటూ ఉన్నారు, ఇలా అలా అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పుడు అనుకుంటారనమాట, మనం కూడా కొంచెం ఏదైనా ఇట్లా చేద్దాము అని. అందుకనే అన్నారు కదా, రామనామం అనేటువంటిది చాలా గొప్ప విలువైనటువంటి ఖజానా ఉంది, ఒకవేళ దీన్ని లూటీ చేయాలనుకుంటే లూటీ చేయండి అని. రామనామాన్ని లూటీ చేయడం తప్పించి ఇంకా వేరే అన్నిటిని లూటీ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఐచ్ఛిక ఏకాగ్రత అంటే ఇచ్చలు కూడా ఏకాగ్రం అవ్వాలి, ఆ ఇచ్చలన్నీ కూడా తొలగిపోయి ఒకే ఒక ఇచ్ఛ ఉండాలి. మరి మీ దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎవరైనా చాలా ఫోర్స్ఫుల్ గా ఇచ్చారనుకోండి తీసుకోమని, అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేయండి, ఎవరికైతే అవసరం ఉందో వారికి ఇచ్చేయండి. మరి అవసరం లేనప్పుడు ఎందుకు ఇంకా వాటన్నిటిని ఇంకా జాగ్రత్త పరుస్తారు? ఇంకా లెక్కాచారాన్ని ఇంకెందుకు పెంచుకుంటూ ఉంటారు? అవసరమేముంది? కాబట్టి ఇచ్ఛ మాత్రం అవిద్య. బాబా ఏదైతే స్థితి చెప్పారో అది తయారవ్వాలి. అంటే మన మనస్సు ఈ విషయాలన్నిటి నుంచి ఎప్పుడైతే ఉప్రాంగా కాదో అప్పటిదాకా ఏకాగ్రత అనేటువంటిది ఉండదు. దీని తర్వాత విషయము భావనాత్మక ఏకాగ్రత. భావనాత్మక ఏకాగ్రత అంటే ఏంటి? మనకెప్పుడైనా ఎవరి మీదైనా అసూయ ఉందనుకోండి, లేదా ద్వేషం ఉందనుకోండి, ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, కానీ బాబా ఏమంటారు, శుభభావన శుభకామన ఉంచాలి అని. ఇది స్థిరంగా ఉండాలి, ఇది చేంజ్ అవ్వకూడదు. ఈరోజు ఫలానా వాళ్ళపైన శుభభావన, రేపు అశుభభావన, మళ్ళీ శుభభావన, ఇంకొక రోజు అశుభభావన, అది ఉండకూడదు. ఎందుకంటే అలాంటి నడవడిక వారిది, అలాంటి నడవడిక ఒంటిది. మీరు ఒంటని చూసుంటారు కదా, అది ఎలా నడుస్తుందో. మరి దానిపైన కూర్చున్నటువంటి వ్యక్తి కూడా అటు ఇటు కదులుతూ ఉంటాడు. కాబట్టి అది స్థిరత్వం యొక్క స్టేజ్ కాదు. అది కూర్చున్నా కానీ మనకు తెలియదు అన్నమాట ఎట్లా కూర్చుంటుందో. మరి అంటూ ఉంటారు కదా, కుడివైపు కూర్చుంటుందో ఎడం వైపు కూర్చుంటుందో ఉంటే ఎటు కూర్చుంటుందో ఎవరికి తెలియనే తెలియదు, లాస్ట్ దాకా తెలియదు అనమాట అది ఎటువైపు కూర్చుంటుందో. అంటే ఇది ఒక సామెత అన్నమాట హిందీలో. ఇంకొక సామెత ఉందన్నమాట, వంటని ఎవరో అడిగారంట, నీ యొక్క శరీరంలో ఏ అంగం సరిగ్గా ఉంది, ఏది సీదా ఉంది అని. ఎందుకు అని అంటే కాళ్లపైన నిమిరిన వంటే, వీపు పైన నిమిరిన, పొట్ట పైన నిమిరిన, ముఖం పైన నిమిరిన, అన్ని చోట్ల కూడా దానికి వంకరగానే ఉంటుంది, ఎక్కడ కూడా సీదా స్ట్రైట్ గా ఉండదు, అన్ని కూడా వంకరగానే ఉంటాయి. కాబట్టి ఏ వ్యక్తి యొక్క మనస్సు వక్రంగా ఉందో, వారి యొక్క జీవితం వక్రంగా ఉందో, అంటే డిసీట్ఫుల్ అంటే ఏమంటారు, ఎవరైతే డిసీట్ఫుల్ అంటే మోసం చేసేటువంటి తత్వం ఉంటుందో, అంటే చల్ కప్టి అంటే మోసం చేసే విధంగా ఉంటారు, అంటే ఈ రోజుల్లో మనం అంటూ ఉంటాం కదా పొలిటీషియన్స్ లాగా, అంటే ఇతరుల యొక్క కుర్చీ పై నుంచి లాగేసి స్వయం వెళ్లే విధంగా. అంటే ఎవరైతే ఇలాంటి నడవడిక ఉంటుందో, ఎవరికైతే ఇతరుల పట్ల శుభభావన శుభకామన ఉండదో, అలాంటి వారుగా ఉండకూడదు. మీరు చూశారు కదా ఇప్పుడు కూడా ఆచార్యులు, ఎవరైతే శంకరాచార్యుల వారు వచ్చారు, వారు అంటూ ఉంటారనమాట, సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభావత్ మా కశ్చిత్ దుఃఖభాత్ భవేత్ అని అంటూ ఉంటారు కదా, అది విన్నారు కదా మీరందరూ కూడా. ఏ సత్సంగంలో వెళ్ళినా కానీ మొదట్లో కానీ మధ్యలో కానీ లాస్ట్లో కానీ అది అంటూ ఉంటారు, కానీ వారికి హరహర ఎవరు అనేటువంటిది తెలీదు, భగవంతుడు ఎవరు అనేటువంటిది తెలీదు. మరి ఇంకొకటి, సర్వే భవంతు సుఖిన, అందరూ కూడా మంచిగా సుఖీగా ఉండాలి అని ఏదైతే చెప్తూ ఉన్నారో దాని యొక్క అర్థం కూడా తెలియదు. ఒకవేళ అందరూ సుఖీగా ఉండాలి అని అన్నప్పుడు ఇంకా చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నట్టు, ఆ కర్రకి గుడ్డ కప్పేసి దాన్ని రాయల్ గా అయితే చూపించారు. మరి అందరి పట్ల ఎవరికైనా శుభభావన ఉందనుకోండి ఎప్పుడు, ఇది చాలా కష్టమైనటువంటి పని. అందరి పట్ల మనకు మంచి వృత్తి అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క స్థితి ఆ విధంగా ఉంటుందో అప్పుడే మనం ఏకాగ్రత వైపు వెళ్ళగలుగుతాము. లేదు అని అంటే ఏకాగ్రత అనేటువంటిది ఉండదు. ఆ తర్వాత విషయము లక్ష్యాత్మక ఏకాగ్రత. లక్ష్యం అనేటువంటిది ఒకటే ఉండాలి. లక్ష్యం ఒకటే ఉండాలి, కానీ కొన్నిసార్లు లక్ష్యం అనేటువంటిది మారుతూ ఉంటుంది. మరి బాబు అడుగుతూ ఉంటారు మీ లక్ష్యం ఏంటి అని. మరి ఏం లక్ష్యము? నేను కంప్యూటర్ యొక్క పని నేర్చుకోవాలని, నేను కంప్యూటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఈ సేవ చేస్తున్నాను ఆ సేవ చేస్తున్నాను కానీ ఆ తర్వాత నేను కంప్యూటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, కంప్యూటర్లో వర్క్ చేసినట్లయితే వెళ్ళి రావడానికి ఒక కారు కూడా దొరుకుతుంది, నా స్టేటస్ పెరుగుతుంది, నా వాల్యూ పెరుగుతుంది, అలా వాళ్ళ లక్ష్యం ఉంటుంది కొంతమందికి. అంటే మానవుడికి వారి యొక్క జీవితంలో ప్రోగ్రెస్ అవ్వాలి, అంటే ముందుకు వెళ్ళాలి, ఉన్నతి జరగాలి, కొత్త కొత్త కళలు యోగ్యతలన్నీ రావాలి. కానీ దీంట్లో సందేహమేమీ లేదు, కానీ భావము మనది సేవ చేయాలనే భావం ఉండాలి. బాబా అంటూ ఉంటారు కదా, ఎవరైనా ఇల్లు తుడిచి ఊడ్చినా కానీ, లేదు కొంతమంది ఎవరైనా భాషణ చేసినా కానీ, లేదు అంట్లు తోమినా కానీ, అందరికీ ఒకేలాంటి ఫలమే దొరుకుతుంది అని అంటారు. భావం ఏంటి, భావం ఏముండాలి అనేటువంటిది ముఖ్యము. ఆ భావము భావన సేవది ఉండాలి. కాబట్టి మన లక్ష్యం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, మన యొక్క మోటివ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, మన గోల్ ఏంటి, మరి ఆ గోల్ అనేటువంటిది మారుతూ ఉందనుకోండి, ప్రపంచం వైపు వెళ్తూ ఉందనుకోండి మధ్య మధ్యలో, మరి మనసు అటు ఇటు వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడు ఏకాగ్రత అనేటువంటిది కష్టమవుతుంది. కాబట్టి దాన్ని మనం సరిగ్గా ఉంచుకోవాలి. మరి నెక్స్ట్ విషయం ఏంటి అనంటే దృశ్యాత్మక ఏకాగ్రత. దృశ్యాత్మక ఏకాగ్రత అంటే ఏంటి అనంటే మనస్సు అనేటువంటిది ఎప్పుడు ఏదో ఒక దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది, ఫ్యూచర్ గురించి, భవిష్యత్ గురించి చూస్తూ ఉంటుంది, గతం గురించి చూస్తూ ఉంటుంది, వర్తమానంలో గురించి చూస్తూ ఉంటుంది, ఏదో ఒక పిక్చరైజేషన్ అంటే దృశ్యాన్ని నిర్మిస్తూ ఉంటుంది, విజువలైజ్ చేస్తూ ఉంటుంది. అంటే మనస్సు యొక్క స్వభావమే అది చూస్తూ ఉంటుంది. అంటే దీని లోపల ఒక ఫోటోగ్రాఫిక్ కెమెరా లాగా లోపల ఉంది, వీడియో కెమెరా ఉంది, అది ఎప్పుడు రోజంతా నడుస్తూనే ఉంటుంది, ప్రతి ఒక్కటి ఫోటో తీస్తూనే ఉంటుంది. అంటే రకరకాల ఫోటోలు దాంట్లో వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా వీళ్ళది, ఎప్పుడైనా వాళ్ళది, ఎప్పుడైనా ఇంకొకరిది, ఇలా ఎవరో ఒకరి ఫోటోలు దాంట్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ దృశ్యాత్మక ఏకాగ్రత అంటే నా భావం ఏంటి అనంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. మనకి ఒక పరంధామము అక్కడ ఉన్నటువంటి శివబాబా, లేదు సూక్ష్మలోకము, లేదు స్వర్గము, సత్యుగం ఎలా ఉంటుంది, మన దైవీ పరివారము, మన మధువనము, ఇవే దృశ్యాలు కనిపించాలి. కాబట్టి మన యొక్క దృశ్యాలు వీటి గురించే ఉండాలి. ఒకవేళ మన మనస్సు ఏకాగ్రత సరిగ్గా లేకుండా రకరకాల దృశ్యాలు వస్తున్నాయని అనుకోండి, అంటే ప్రపంచంలో ఉండేటువంటివి ఇవి చూడాలి, అవి చూడాలి, కేదార్నాథ్ చూడాలి, అమర్నాథ్ చూడాలి, అవే కదా భక్తి మార్గంలో కూడా మనం చేసింది. కాబట్టి ఇలా ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి మనుషులకి, చూడాలి చూడాలి అని. ఎలా అయితే తినాలి తాగాలి అనే ఇచ్ఛలు ఉంటాయో అలాగే చూడాలి అనేటువంటిది కూడా ఒక కోరిక అన్నమాట. ఒకవేళ మనస్సు దీంట్లోనే కూరుకుపోయిందనుకోండి, అప్పుడు ఏకాగ్రత ఎలా కలుగుతుంది? కాబట్టి ఇప్పటిదాకా ఏదైతే చెప్పామో ఇది ఎంత మానసిక ఏకాగ్రత. మరి దీని తర్వాత నెక్స్ట్ ఏకాగ్రత ఏంటి అనంటే అనుభవాత్మక ఏకాగ్రత. అప్పుడప్పుడు మనసుకి ఏకాగ్రత కలుగుతూ ఉంటుంది. ఎవరైనా ఏమైనా చెప్పున్నది అది మనసుకి గుచ్చుకుంటూ ఉంటుంది, మంచిగా అనిపించదు, అంటే మనసుకి గాయపడుతుంది, మనసుకి గాయపరిచే విధంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరైనా చెప్పినటువంటి మాటలతో మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది, చాలా భావాత్మకంగా తయారవుతుంది, సంతోషమైపోతూ ఉంటుంది. అంటే మనస్సు యొక్క అనుభవాలు మారుతూ ఉంటాయి ఎప్పుడు. కాబట్టి ఈ అనుభవాత్మక ఏకాగ్రత ఎప్పటిదాకైతే రాదో అప్పుడు అప్పటిదాకా సంపూర్ణ ఏకాగ్రత అనేటువంటిది కలగదు. కాబట్టి ఏకాగ్రత అనంటే ఎన్ని విషయాల సమన్వయం సమ్మేళనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే సంపూర్ణ ఏకాగ్రత కలుగుతుంది. అంటే అప్పుడు ఎలా ఉంటారు వారు అనంటే సంతోషంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎల్లప్పుడూ శాంతిగా ఉంటారు. కేవలం ఓం శాంతి అని చెప్పే మాట కాదు, శాంతిలో మన మనస్సు ఏకాగ్రమై ఉండాలి, ఆనందంలో మన మనస్సు ఏకాగ్రమై ఉండాలి, సంతుష్టతలో మన యొక్క మనస్సు ఏకాగ్రమై ఉండాలి. కాబట్టి ఇది అనుభవాత్మక ఏకాగ్రత అని అంటారు. అంటే ఒక సెకండ్ ఒకలాగా, ఇంకొక సెకండ్ ఇంకొకలాగా, అంటే మన అనుభవాలు ఇలా మారుతూ అలా మారుతూ ఉంటే ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఉందనుకోండి, అప్పుడు ఊసరవెల్లిలాగానే అయిపోతారు, మానవుడిలాగా ఉండరు. కాబట్టి ఇది మార్పు రావాలి మనలో. అంటే మన యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే స్థిరంగా ఉండాలి. కాబట్టి ఇది మానసిక ఏకాగ్రత. కాబట్టి మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. ఏదైతే నేను ఇలా చెప్పానో మనస్సు ఇన్ని రకాల ఏకాగ్రతతో ఉండాలి. దీని తర్వాత బౌద్ధిక ఏకాగ్రత అంటే బుద్ధి యొక్క ఏకాగ్రత. బుద్ధి యొక్క ఏకాగ్రతలో ఒకటి ఏంటి అనంటే నిశ్చయాత్మక ఏకాగ్రత. నిశ్చయం మారకూడదు, అందుకనే బాబా అంటూ ఉంటారు నిశ్చయాత్మ విజయంతి అని. అందుకనే బాబా అంటుంటారు పిల్లలు నిశ్చయం ఎప్పుడు కదలకూడదు, దృఢ నిశ్చయం అనేటువంటిది ఉండాలి. అందుకనే ముందు నిశ్చయపత్రాన్ని రాయించేవారు. ఈరోజు కూడా జానకీదాది గారు చెప్పారు, కాబట్టి నిశ్చయం అనేటువంటిది చాలా గొప్ప శస్త్రం మనకి. అందుకనే అన్నారు కదా నిశ్చయాత్మ విజయతి సంశయాత్మ వినశ్యతి. సంశయం ఉండేటువంటి వారు ఓడిపోతారు. కాబట్టి ఇది ఎప్పుడు నిశ్చయం ఉండాలి. నేను ఎవరిని, నేను ఎవరి సంతానాన్ని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి. జ్ఞానం యొక్క ప్రతి మాట నిశ్చయం ఉండాలి. జ్ఞానం యొక్క ప్రతి మాటలో నిశ్చయం ఉండాలి. ఇలా కాదు, 9 మాటల్లో నాకు నిశ్చయం ఉంది, 10 మాటలో నిశ్చయం లేకపోతే ఏమైంది అని. నాకు మోస్ట్లీ అయితే నిశ్చయం ఉంది కదా అని అనుకోకూడదు. అలాంటప్పుడు ఏకాగ్రత కూడా అదే ప్రపోర్షన్లో, ఎంతైతే నిశ్చయం ఉందో దాని ఆధారంతోనే ఏకాగ్రత అనేటువంటిది ఉంటుంది. నిశ్చయము అని అంటే పూర్ణ నిశ్చయం, పూర్తి సంపూర్ణ నిశ్చయము, అచంచలమైనటువంటి నిశ్చయము, దృఢ నిశ్చయము, ఫర్మ్ డిటర్మినేషన్ అని అంటూ ఉంటారు, దాన్నే ఫెయిత్ అని అంటూ ఉంటారు. అలాంటిది అవసరము. రెండోది నిర్ణయాత్మక ఏకాగ్రత. బుద్ధి నిర్ణయం కూడా తీసుకుంటుంది, నిశ్చయం ఉంటుంది, నిర్ణయము తీసుకుంటుంది. నిర్ణయాత్మక ఏకాగ్రత అంటే ఏంటి? ఏదైనా విషయం ఉందనుకోండి, దాన్ని మీ బుద్ధి ద్వారా ఆలోచించారు, దాని యొక్క లోటుపాట్లు ఏంటి, మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, దాని యొక్క లాభాలేంటి, నష్టాలేంటి అనేది చూశారనుకోండి, ఏది బాగుంది దాంట్లో, ఏది బాగాలేదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారనుకోండి, విచారం ఆలోచించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ తర్వాత ఎవరో ఏదో చెప్పారు, దాంట్లో చేంజ్ అయిపోయింది, మరి ఆ తర్వాత ఇంకొకరు ఎవరో ఏదైనా చెప్పారు, అప్పుడు మళ్ళీ మారిపోయింది, అంటే ఎలా తలం సరిగ్గా అంటే స్థిరంగా లేనటువంటి తలం లాగా తయారైపోతుంది. అంటే ఒక స్థానంలో లేకుండా ఎప్పుడు అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉన్నారనుకోండి నిశ్చయంలో, అప్పుడు ఏకాగ్రత అనేటువంటిది కలగదు. కాబట్టి నిర్ణయం అనేటువంటిది ఆలోచించి తీసుకోవాలి. నిర్ణయం కూడా ఒక శక్తి, అష్టశక్తుల్లో ఒక శక్తి నిర్ణయ శక్తి. అందుకనే దానికి గుర్తుగా హంసం చూపించారు, ఏదైతే పాలు నీళ్లని ముత్యాలు రాళ్లని వేరు చేస్తుందో దానిగా చూపించారు. కాబట్టి అర్థం చేసుకుని ఏది కరెక్ట్ ఏది కాదు అనేటువంటిది అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ త్రాసులో సరిగ్గా లేదనుకోండి, అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉందనుకోండి, దాన్ని సరైన విధంగా ఎలా మీరు తూచగలుగుతారు? అంటే నిర్ణయం సరిగ్గా తీసుకోలేదు. కాబట్టి స్థిరత్వం అనేటువంటిది అవసరము. నిర్ణయం తీసుకోవాలి అనంటే దాంట్లో స్థిరత్వం అనేది రావాలి. కాబట్టి ఇది నిర్ణయాత్మక ఏకాగ్రత. అంటే ఈ విధంగా కూడా కాదు, ఒకవేళ ఏదైనా బెటర్మెంట్ ఉంటే దాంట్లో మారాలి, లేదని లేదు. ఇలా కూడా కాదు, ఫలానా వాళ్ళు వచ్చి ఒకటి చెప్పారు, దాని మీద నడిచాము, ఇంకొకరు వచ్చి ఇంకొక విధంగా చెప్పారు. అంటే మన యొక్క బుర్రని, మన యొక్క తెలివిని ఉపయోగించకుండా ఎవరు ఏది చెప్తే అలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం సరి అయింది కాదు. అందుకనే కథ చెప్తారు కదా, ఒక చిన్న పిల్లవాడికి ఎవరో చెప్పారంట, చూడు నీ చెవిని కాకి తీసుకుని వెళ్ళిపోతోంది అని. అబ్బాయి ఆ కాకి మీద రాయి విసరడానికి వెళ్లాడు, కానీ ఆయన దగ్గర ఉండేటువంటి చెవి తను చూసుకోలేదు. చెవి అయితే తన దగ్గరే ఉంది. ఎవరో ఏదో చెప్పారు, దాన్ని వెనకాలే ఈ అబ్బాయి పరిగెత్తాడు. కాబట్టి అలాగే ప్రపంచంలో రకరకాల మనుషులు దొరుకుతారు, వారి యొక్క విషయాలని చెప్తూ ఉంటారు. కాబట్టి అందరి యొక్క మాటల యొక్క ప్రభావంలో వచ్చి మన నిర్ణయం మనం తీసుకోలేదని అనుకోండి, అప్పుడు ఆ బాబులాగా అయిపోతారు. దాని తర్వాత విషయము సంతులనాత్మక ఏకాగ్రత, బ్యాలెన్స్ గా ఉండేది. అందుకనే బాబా రకరకాలైనటువంటి బ్యాలెన్స్ గురించి చెప్తూ ఉంటారు. అందుకనే బాబా అంటూ ఉంటారు, బ్యాలెన్స్ ఈజ్ బ్లిస్, అంటే సంతులనాత్మకంగా ఉంటే సంతోషంగా ఉండగలుగుతారని. ఆనందం జీవితంలో ఎప్పుడొస్తుంది అని అంటే, ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉందో అప్పుడే ఆనందం కలుగుతుంది. ఈజీగాను ఉండాలి మరియు బిజీగాను ఉండాలి. కాబట్టి అన్ని విషయాల యొక్క బ్యాలెన్స్ అనేటువంటిది జీవితంలో ఉండాలి. కొంచెం ఎక్కువ ఒకటి, ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అన్నిట్లో బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండాలి. అప్పుడు కూడా ఏకాగ్రతలో సహాయం లభిస్తుంది. ఇంకొకటి ఏంటి అనంటే నిర్మాణాత్మక ఏకాగ్రత. బుద్ధి మనదేదైతే ఉందో అది నిర్మాణాత్మక కార్యం చేస్తుంది, అంటే క్రియేటివ్గా ఉంటుంది, డిస్ట్రక్టివ్గా కాదు, అంటే వినాశనం చేసే విధంగా కాదు. నిర్మాణాత్మక ఏకాగ్రత ఇద్దరి మనుషుల్ని, అంటే ఇద్దరి మధ్యలో పోట్లాట పెట్టడము, ఈ వీరి మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి వినిపించడము, వాళ్ళిద్దరు పోట్లాడుతూ ఉంటే నేను సంతోషంగా చూస్తూ ఉండటము, లేదు మధ్యలో ఇంకా నా యొక్క మాటలు కూడా వినిపించడము, మరి ఇలా కొంతమందికి అలవాట్లుంటాయి. మరి ఇది ఏకాగ్రతనా? మరి ఇలాంటి బుద్ధి ఏకాగ్రంగా ఎలా కాగలుగుతుంది? అవలేదు కదా. న్యూఢిల్లీలో ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉండేవాడు. రైల్వే స్టేషన్ దగ్గరే తన యొక్క ఆఫీస్ ఉండేది, అక్కడే పనిచేసేవాడు. మరి మధ్యలో లంచ్ టైం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు స్టేషన్కి వెళ్ళేవాడు. మరి స్టేషన్ దగ్గరే కదా, సో లంచ్ టైంలో వెళ్ళేవాడు. ఎవరో ఒక మాట అడిగేవాళ్ళు అనమాట, బాబు అమృత్సర్కి ఏ రైలు వెళ్తుంది అని. మరి ఆ మాతాజీని బాంబే గాడిలో కూర్చోపెట్టేవాడు. తెలిసి కూడా అలా వేరే బండిలో కూర్చోపెట్టేవాడు. మరి అందరికి వచ్చి చెప్పేవాడు నేను ఇలా చేసి వచ్చాను అని. అంటే తమాషా చూడాలి, ఇతరులు దుఃఖపడుతూ ఉంటే ఆయనకి అదే మజా వచ్చేది. అలాంటి మానవులు కూడా ఉంటారు, అంటే వారికి కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకంగా చేసేది ఏం పని చేయరు. మరి అలాగే ఇంకొక కథ కూడా ఉంది. మరి అమృత్సర్కి వెళ్ళే ఒక మాతని కూర్చోపెట్టాడు. మాతాజీ కింద ఉంది, పైన ఇంకొక అన్నయ్య నిద్రపోతూ ఉన్నాడు. మరి ఆ మాతాజీకి ఆలోచన వచ్చిందనమాట, ఒకసారి అడిగి చూద్దాము, ఏదైనా తప్పు వెహికల్లో అయితే కూర్చోలేదు కదా అని చెప్పేసి బెట ఈ బండి ఎక్కడికి వెళ్తుంది అని అడిగింది. సో ఆ మాతాజీ అనిందంట, అచ్చా అవునా, ఇప్పుడు నాకు అర్థమైంది, ఆయన అన్నాడనమాట ఇది అమృత్సర్ వెళ్తుంది అని. అప్పుడు అనిందనమాట, అచ్చా పైదది అమృత్సర్ వెళ్తుంది, కింద బెర్త్ బాంబేకి వెళ్తుందా అని. సో ఇలాంటి ఏకాగ్రత కూడా ఉంది. దీని తర్వాత ఏకాగ్రత ఏంటి అంటే విరామాత్మక ఏకాగ్రత. దీన్నే బాబా అంటూ ఉంటారు, బిందు పెట్టడం నేర్చుకోవాలి అని. స్టాప్ చేయండి అంటే మూడు బిందువుల గురించి ఏదైతే బాబా చెప్తారో, అంటే ఈ విధంగా కాదు, బుద్ధి విచారాలు నడుస్తూ ఉండేది ఉంటూ ఉంటుంది, బుద్ధి నడిపిస్తూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు అలా నడుస్తూ ఉంటుంది. పాత విషయాలు, గడిచిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి ఈ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఎబిలిటీ, అంటే శక్తి అనేటువంటిది రాలేదనుకోండి, అప్పటిదాకా ఏకాగ్రత అనేటువంటిది కుదరదు. కాబట్టి ఇవన్నిటినీ కలిపి మన యొక్క బుద్ధి యొక్క ఏకాగ్రత, దీన్ని బౌద్ధిక ఏకాగ్రత అని అంటారు. మరి దీంతో పాటు ఇంకొకటి భావాత్మక ఏకాగ్రత, అంటే ఇమోషనల్ కాన్సన్ట్రేషన్. అంటే దీని అర్థం ఏంటి, మన యొక్క ప్రీతి, మన యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఒక బాబాతో ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు బాబా పట్ల నాకు మనసులో ప్రేమ రాదు అని. ఎంతైతే ప్రేమ ఉండాలో అంత ప్రేమ అనేటువంటిది కలగటం లేదు. బాబా మా పైన ఇంత దయ చూపిస్తూ ఉన్నారు, ఇన్ని వరదానాలు ఇస్తూ ఉన్నారు, మరి అదంతా చూసినా కానీ నాకు అంత ప్రేమ కలగటం లేదు అని అంటూ ఉంటారు. మరి ఎందుకంత ప్రేమ కలగటం లేదు, ఎందుకంటే వారికి వేరే ఇతర వ్యక్తి, పదార్థాలు, వస్తువులు, వాటిల్తోనే వారి మనస్సు ఎక్కడో ఒక చోట ఏకాగ్రమై ఉంటుంది. కాబట్టి వారికి పూర్తి ప్రేమ ఏదైతే ఆ ఇమోషనల్ ఉండాలో, అంత ప్రేమ ఉండాలో, ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలో, అది ఉండదు. కాబట్టి ప్రీత్యాత్మక ఏకాగ్రత, ప్రేమతో కూడినటువంటి ఏకాగ్రత ఏదైతే ఉండాలో, కాబట్టి ఆ ప్రేమ, ఆ ప్రీతి అనేటువంటిది ఒక బాబా పైనే ఉండాలి. సో ఇటు అటు ఆ ప్రేమ వెళ్ళకూడదు. అంటే మనుషులు అంటూ ఉంటారు కదా, సాంసారిక వస్తువులు, పదార్థాలు, వ్యక్తుల వైపు వెళ్ళకూడదని. సో ఇలా ఉండటము ఇమోషనల్ కాన్సన్ట్రేషన్, ప్రీత్యాత్మక ఏకాగ్రత. దీంతో కూడా మనసు ఏకాగ్రమవుతుంది. ఇది కాకుండా మరొక ఏకాగ్రత ఏంటి అనంటే స్నేహాత్మక ఏకాగ్రత. అంటే ఎప్పుడు స్నేహం అనేటువంటిది ఉండాలి. స్నేహం యొక్క ఆపోజిట్, విపరీతమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, అంటే ద్వేషం కానీ, అసూయ కానీ, నింద చేయటము, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడదు. దాని తర్వాతది ఉపరామాత్మక ఏకాగ్రత. మనస్సు ఎప్పుడు ఉపరాంగా ఉండాలి. అంటే ఈ ప్రపంచంతో మన యొక్క లంగర్ ఎత్తేసి ఉండాలి. మరి ఒకవేళ ఈ ప్రపంచం యొక్క వాటిలతో మన మనస్సు అనేటువంటిది ఏకాగ్రమై ఉందనుకోండి, జోడింపబడి ఉందనుకోండి, అప్పుడు న్యాచురల్ గా వాటి యొక్క గుర్తు వస్తూ ఉంటుంది, వాటి యొక్క సంకల్పాలే వస్తూ ఉంటాయి. అప్పుడు వాటి మనకి ఏకాగ్రత అనేటువంటిది కలగదు. కాబట్టి కాబట్టి మనస్సు ఏకాగ్రం ఎప్పుడవుతుందంటే, ఎప్పుడైతే మనస్సు ఉపరామాత్మక ఏకాగ్రత ఉంటుందో అప్పుడే కలుగుతుంది. దీని తర్వాతది మాన్ మరియు స్వమానాత్మక ఏకాగ్రత. మనం స్వమానంలో ఉండాలి, ఇతరులకి గౌరవం ఇస్తూ ఉండాలి. ఒక్కసారి కూడా మన భావం అనేటువంటిది మారకూడదు. మనస్సు యొక్క వృత్తి ఎప్పుడు ఇలాగే ఉండాలి, గౌరవం ఇచ్చే విధంగా ఒకే భావం ఉండాలి. ఈ యొక్క ఏదైతే భావం ఉందో ఇతరులకి రెస్పెక్ట్ ఇచ్చేటువంటిది, మరియు స్వయం ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ స్వమానంలో ఉండేటువంటిది. ఇది కూడా బుద్ధి యొక్క పని. దీనికోసం చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరము, అంటే తెలివి యొక్క అవసరం చాలా ఉంది. అంటే అర్థం చేసుకోవాలి, దీనికి మొదలు జ్ఞానం యొక్క అవసరం చాలా ఉంది. కాబట్టి ఎవరికైతే ఇలాంటి ఏకాగ్రత ఉంటుందో వారి యొక్క బుద్ధి ఏకాగ్రంగా ఉంటుంది. మరి లాస్ట్ విషయం ఏంటి అనంటే స్మృత్యాత్మక ఏకాగ్రత. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటిది. ఏదైతే మన యొక్క స్మృతి ఉందో, స్మృతి ఎప్పుడు స్థిరంగా ఉండాలి, దృఢమైనటువంటి స్మృతి ఉండాలి. స్మృతిలో ఎప్పుడు చంచలం అనేటువంటిది ఉండకూడదు, ఎప్పుడు బాబా యొక్క స్మృతి ఉండాలి. ఎప్పుడు ఇది చూసుకోవాలి, మనకు మనము నా మనస్సు అటు ఇటు వెళ్ళట్లేదు కదా, దీని నుంచి పక్కనకైతే తప్పుకోవట్లేదు కదా, అంటే స్మృతి తప్పించి వేరేవేమి రావట్లేదు కదా అని చూసుకోవాలి. బాబా యొక్క స్మృతి అనేటువంటిది ఎప్పుడు కలిగే ఉండాలి. ఇది ఎంతైతే ఏకాగ్రమై ఉంటుందో అప్పుడు ఇతర ఏకాగ్రతలన్నీ కూడా ఉంటాయి. వేరే అన్ని ఏకాగ్రతలు కూడా స్మృతి యొక్క ఏకాగ్రతలో ఏకాగ్రమవుతాయి. అలాగే స్మృతి యొక్క ఏకాగ్రత ద్వారా ఇతర ఏకాగ్రతలన్నిటికీ కూడా బలం లభిస్తుంది. మరి ఆ స్మృత్యాత్మక ఏకాగ్రతలో, అంటే మన యొక్క స్మృతిలో అలౌకికత, బలము మరియు పారలౌకికత ఉండాలి. మన యొక్క స్మృతిలో లౌకిక స్మృతి అనేటువంటిది రాకూడదు. లౌకిక స్మృతి రాకూడదు, అలౌకికత మరియు పారలౌకికత ఉండాలి. దీంట్లోనే మన మనస్సు ఏకాగ్రమై ఉండాలి. అప్పుడే మన యొక్క స్మృతి యొక్క ఏకాగ్రత కలుగుతుంది. మరి ఇంకొకటి ఏంటి అంటే సకారాత్మక ఏకాగ్రత. అంటే ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా, సకారాత్మకంగా ఉండాలి. ఎప్పుడూ పాజిటివ్ విషయాల యొక్క స్మృతి రావాలి. మన యొక్క జీవితంలో ఎన్నో కఠినమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, కొన్ని పాత విషయాలు ఇలా ఉన్నాయి, చెడు విషయాలు జరిగాయి, మనం చెడు మాటలు చెడు చేశాము, లేదు చెడు చూశాము, లేదు విన్నాము, వాటన్నిటి యొక్క ఆ మాటలన్నిటి యొక్క స్మృతి వచ్చి ఏదైతే సుఖాన్ని ఇచ్చేటువంటి మాటలున్నాయో, పాజిటివ్ మాటలున్నాయో వాటి యొక్క స్మృతి రావాలి. వీటన్నిటి యొక్క నెగటివ్ యొక్క భావాలన్నిటినీ మర్చిపోయి ఒక సుఖాన్ని ఇచ్చేటువంటి పాజిటివ్ మాటలే గుర్తురావాలి. అది స్మృత్యాత్మక ఏకాగ్రత. ఇవన్నీ కాకుండా ఇంకా ఒకటి ఉంది, అది స్థితాత్మక ఏకాగ్రత. అంటే స్థితి మనది ఎప్పుడు కూడా ఏకాగ్రంగా ఉండాలి. ఈ తుఫాన్లు వస్తాయి, ఇలా రకరకాల పరిస్థితులు పరీక్షలు వస్తాయి. కొంతమంది నింద వేసేవాళ్ళు ఉంటారు, ప్రపంచంలో అప్పుడప్పుడు హాని కూడా కలుగుతుంది, లాభం కూడా కలుగుతూ ఉంటుంది, రకరకాల విషయాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం మన యొక్క శాంతిని వదిలిపెట్టకూడదు. బాబా చాలాసార్లు చెప్తూ ఉంటారు, దిల్ కుష్ మిఠాయి తింటూ ఉండండి అని. అంటే మన యొక్క ఖుషి అనేటువంటిది ఎప్పుడు ఉండాలి. ఎందుకు అనంటే శరీరం వదిలేశామనుకోండి, శరీరం వదిలే సమయంలో మనము సంతోషంగా లేమనుకోండి, అప్పుడు ఏం సంస్కారాలను తీసుకుని వెళ్తాము? కాబట్టి మెయిన్ ఎప్పుడు ఇది గుర్తుంచుకోవాలి, ఎప్పుడు మనది సంతోషకరమైనటువంటి స్థితి, ఖుషి యొక్క స్థితి ఉండాలి. ఏం జరిగినా కానీ ఖుషిగా ఉండాలి. కాబట్టి దీన్నే స్థిత్యాత్మక ఏకాగ్రత అని అంటారు. అంటే స్థితి ఏకాగ్రం అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇవి ముఖ్య రూపంగా ముఖ్యంగా ఈ విషయాలన్నిటిపైన ధ్యానాన్ని ఇవ్వాలి. అప్పుడు మన యొక్క మనస్సు, బుద్ధి, స్మృతి, మన యొక్క భావాలు, మన యొక్క భావనలు అన్నీ కూడా ఏకాగ్రం అవుతాయి. మరి ఇవన్నిటి యొక్క ఏకాగ్రతల యొక్క సమూహమే ఆ ఇంటిగ్రేషన్, అప్పుడు పవర్ఫుల్ ఏకాగ్రత అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే పవర్ఫుల్ ఏకాగ్రత అనేటువంటిది ఉంటుందో అప్పుడే యోగం యొక్క స్థితి అనేటువంటిది ఉంటుంది. అదే బాబా అంటూ ఉంటారు ఎప్పుడు, ఇది ఏదైతే ప్రాప్తం కావాలో ఇప్పటిదాకా కాలేదో అది తయారు చేసుకోండి అని. దీంట్లో లోపం అనేటువంటిది ఉంది, కాబట్టి దీన్ని మనము పూర్తి చేస్తాము. కానీ హల్చల్ అయితే వస్తుంది, ధక్కా అంటే చాలా కష్టమైతే ఏర్పడుతుంది, ఎదురుగా అడ్డంకులు అయితే వస్తాయి. మరి ఎవరైతే మంచి మార్గం వైపు వెళ్తూ ఉంటారో వారికి చాలా రకాలైనటువంటి సాక్రిఫైజెస్ అంటే త్యాగం కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి ప్రపంచం ఏదైతే నుక్సాన్ అని అంటుందో అంటే నష్టం అని అంటుందో అలాంటి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇతరుల యొక్క హితం కోసం మనము నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది, ఇతరుల యొక్క కళ్యాణం కోసం నష్టపోవాల్సి వస్తుంది, సహించాల్సి వస్తుంది. కానీ ఈ యొక్క విషయాలు మన ఎదురుగా ఉండాలి, అప్పుడు మన యొక్క మనసు ఏకాగ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అప్పుడు మనసు ఏకాగ్రం అవుతుంది. అన్నయ్య అడుగుతున్నారు, ఇప్పుడు 5 నిమిషాల్లో ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగవచ్చు అని. ఎవరో ఏదో ప్రశ్న అడిగారు, దానికి సమాధానంగా అన్నయ్య చెప్తూ ఉన్నారు. అది వైచారిక ఏకాగ్రత అని. ఒకే సంకల్పం ఉంటుంది, ఇంకా వేరే ఏ సంకల్పాలు ఉండవు. అందుకనే అంటూ ఉంటారు కదా, థాట్ కెన్ మూవ్ మౌంటైన్స్, అంటే సంకల్పాలు పర్వతాలని కూడా కదులుస్తాయి అని. అలాంటి స్థితి వారిది తయారవుతుంది అని. మరి అలాంటి విషయాల గురించి సమయ ప్రతి సమయము న్యూస్ పేపర్స్ లో మ్యాగజైన్స్ లో వస్తూనే ఉంటుంది. రష్యాలో ఒక మహిళ ఉంది, తన ఎదురుగా ఒక డబుల్ రోటీ ఉందనుకోండి, దానిపైన దృష్టి పెట్టంగానే, అంటే మనస్సు ఎప్పుడైతే కమాండ్ ఇస్తుందో ఆ రోటీ, ఆ రొట్టె తన వైపు నడుచుకుంటూ వస్తుంది. అంటే ఆ మహిళ ముందు బ్రెడ్ ఉంచినట్లయితే ఆ బ్రెడ్ తన వైపు నడుచుకుని వస్తుంది. అంటే అర్థం ఏంటి, తన మనసు ఎప్పుడైతే కమాండ్ ఇస్తుందో అది, దాంట్లో కూడా చలనం అనేటువంటిది వచ్చింది. తన ముందర త్రాస్ పెట్టుందనుకోండి, ఈ పళ్ళెం వైపు వంగాలి అని అంటే అది బరువు తక్కువగానే ఉంది కానీ ఇటువైపు వంగాలి అని అంటే దాన్ని వంచాలి అని అనుకుంటే, అంటే బరువు తక్కువ ఉంటే కూడా అటువైపు కూడా మనస్సుని కాన్సన్ట్రేట్ చేసి అటువైపు వంగిపోవాలి అని అంటే వంగిపోతుంది. కాబట్టి అది మానసిక ఏకాగ్రత, వైచారిక ఏకాగ్రత. దీని గురించి చాలా మంది అభ్యాసం చేస్తూ ఉంటారు. నా స్వయం యొక్క అనుభవం ఏంటి అనంటే, నేను ఎప్పుడైతే చిన్నప్పుడు ఆలోచన చేసేవాడిను, ఫుట్బాల్ టీం ఆడుతుందనుకోండి, ఇది మా స్కూల్ టీం, ఇది వేరే వాళ్ళ స్కూల్ టీం, ఇప్పుడు ఈ టీం యొక్క గోల్ కావాలి అని అనుకుంటే 5 నిమిషాల లోపల వాళ్ల యొక్క గోలే అయ్యేది. ఇలా రకరకాల మాటలు జరుగుతూ ఉంటాయి, ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పుడు అర్థం చేసుకున్నాను, ఈ అన్ని విషయాల యొక్క అవసరం లేదు, ఇవన్నీ ప్రాపంచిక సిద్ధులున్నాయి, వీటి వెనకాల నేను పడకూడదు. అప్పుడు నేను వదిలేశాను. కానీ నాకు ఆ సమయంలో అనుభవం ఉంది, నాకు తెలుసు అది ఏకాగ్రతతో, ఇంకా వేరే ఏ థాట్, వేరే ఏ సంకల్పం చేయకుండా ఇదే ఒక సంకల్పం చేసినట్లయితే అది జరిగేది. మహాత్మా గాంధీ ఎప్పుడైతే మరణించారో ఆ సమయంలో నేను రైల్వే క్రాసింగ్ చేస్తూ ఉన్నాను, రైల్వే రోడ్ క్రాస్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఈ సందేశం, ఈ యొక్క న్యూస్ తెలిసింది. ఆ సమయంలో ఒక వారం 10 రోజుల ముందు నేను చెప్పానన్నమాట కొంతమందికి, ఇంకొక వారం రోజుల్లో మహాత్మా గాంధీ మరణిస్తారని. దిస్ ఇస్ ద లాస్ట్ వీక్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఇదే లాస్ట్ చివరి వారం ఆయన కోసమని. అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట, ఈయన ఇట్లాగే గప్పాలు చెప్తూ ఉంటాడులే అని. మరి అదే సమయంలో ఆయన శరీరం వదిలేరు. మరి కొంతమంది అయితే అనుకున్నారనమాట, మరి ఆయన మరణంలో ఈయన కూడా ఇన్వాల్వ్ అయితే లేరు కదా అని. ఈయనకు ముందే ఎలా తెలుసు ఇంకా వారం రోజుల్లో ఈయన శరీరం వదిలేస్తారు మహాత్మా గాంధీ అని. అప్పుడు నాకు అర్థమైందనమాట, అరే ఇదైతే చాలా డేంజరస్ వస్తువు విషయం ఉంది అని. మనకేం అవసరం ఉంది, వారు శరీరం వదిలితే లేకపోతే లేదు, పట్టుకున్నా పట్టుకోకపోయినా మనకేం లేదు కదా, మనది కూడా శరీరం వదిలేసేదే ఉంది, మరి మనకి వచ్చేదేముంది దీంట్లో. కాబట్టి ఇలా చాలా రకాలైనటువంటి విషయాలు ఏకాగ్రతతో అవుతాయి. ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ థింగ్ అని అంటున్నారు. ఇదేం పెద్ద గొప్ప మాట ఏం కాదు, కానీ దీంట్లో ప్రాక్టీస్ యొక్క అవసరం అనేటువంటిది ఉంది. కానీ మనకిప్పుడు అర్థమైందనమాట, ఇవన్నిటి యొక్క అవసరం లేదు. మన యొక్క మనస్సు యొక్క ఏకాగ్రత ఏదైతే ఉందో అది వేరేది. మనం విన్నాం కదా ఇంతకుముందు కూడా, ఒక్కొక్క గంట ఒక్కొక్క విషయంలో ఏకాగ్రం చేయాలి మనస్ని. ఇప్పుడు కూడా మీరు చేస్తూ ఉంటారు, కానీ ఒక గంట ఎప్పుడైతే మనస్ని ఏకాగ్రం చేస్తారో అప్పుడు రెండో ఏ అడ్డంకులు ఆటంకాలు రాకూడదు దాంట్లో. అంటే ఒక గంట మొత్తము దానిపైనే పూర్తి ఏకాగ్రత ఉండాలి. మరి ఆ తర్వాత రెండో ఏదైనా విషయం పైన ఆలోచించడం మొదలు పెడితే దానిపైన ఏకాగ్రం ఉండాలి. అంటే భావం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడు ఏ విషయం పైన ఏకాగ్రం చేయాలని అనుకుంటారో, అది గంట కావచ్చు, రెండు గంటలు కావచ్చు, అరగంట కావచ్చు, ఆ మధ్యలో ఇంకా ఏ ఆటంకాలు రాకూడదు. అంటే ఎలాంటి అలజడి కలగకూడదు, అలాంటి ఏకాగ్రత ఉండాలి. అంటే ఆ ఆలోచనల యొక్క ఏదైతే ప్రవాహం అనేటువంటిది ఉందో, ఏదైతే కరెంట్ అనేటువంటిది ఉందో, అదే ఒకే ఒకటి ఉండాలి. అలాగే యోగంలో ఈరోజు ప్రేమ యొక్క అనుభవం చేస్తూ ఉంటాము, ప్రేమ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని. దాన్ని అంటూ ఉంటారు కదా, వేరు వేరు గుణాల యొక్క అభ్యాసం యోగంలో చేయాలి అని. అలా కూడా చేయొచ్చు, కానీ నేను పర్సనల్గా ఏమనుకుంటానంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తే చాలా బాగుంటుంది. లేదు అనంటే మనసులో, సబ్ కాన్షియస్ మైండ్లో ఈ ఆలోచన నిలిచిపోతుంది, ఒక గంట నేను ఇది చేయాలి, నెక్స్ట్ అదైన తర్వాత ఇంకొక గంట ఇంకొక దానిపైన చేయాలని. కాబట్టి సబ్ కాన్షియస్లో ఒక డివిజన్, ఒక విభజన అయితే జరిగిపోయిందన్నమాట. మన యొక్క బుద్ధిలో విచారాలు అయితే వెళ్ళిపోయాయి. కాబట్టి ఒకరోజు నాలుగు విషయాల గురించి చేసే బదులు, ఒక్కొక్క గంట ఒక్కొక్క దానిపైన ఆలోచన చేసే బదులు, యోగం చేసే బదులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థితి పైన చేస్తే బాగుంటుంది. మరి ఇది నా యొక్క ఒపీనియన్ మాత్రమే. మరి బాకీ ఎవరైనా వేరేగా చేసినట్లయితే కూడా దాంట్లో ఏమీ ప్రాబ్లం ఏం లేదు, దాంట్లో కూడా లాభం అనేటువంటిది ఉంది. లాభం అయితే ఏకాగ్రతలో ఉంది. సమయం ఎలాంటిది రాబోతోంది, చాలా రకాలైనటువంటి హాహాకారాలు అనేటువంటివి జరుగుతాయి. చాలా సమయం నుంచి పాప చెప్తూనే వచ్చారు కాబట్టి అలాంటి సమయంలో వారి యొక్క మనస్సు ఏకాగ్రం అవ్వదు. ఎవరైతే ముందు నుంచి అభ్యాసం చేయలేదో వారికి లాస్ట్ సమయంలో మనస్సు ఏకాగ్రం అవ్వదు. అప్పుడు బాధపడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, హే పరమాత్ముడా, హే భగవంతుడా, మా యొక్క సహాయం చేయండి, హే ప్రభువా అని. ఇప్పుడైతే తండ్రి రూపంలో ఉన్నారు బాబా, అలా ఆ సమయంలో వారి నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తాయి, భక్తులలాగా పిలుస్తూ ఉంటారు, అలాంటి శబ్దాలు నోట్లో నుంచి వస్తాయి. ఎందుకు అనంటే స్వయం కష్టం పడలేదు, స్వయం ఇలాంటి శ్రమ చేయలేదు కాబట్టి అప్పుడు బాబా ఏం చేయగలరు. కాబట్టి ఇప్పుడు బాబా మనకి గైడ్ చేస్తూ ఉన్నారు, మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు, విధానాన్ని చెప్తూ ఉన్నారు, సావధానపరుస్తూ ఉన్నారు. మరి మనం చేయటం లేదు. మరి ఆ సమయంలో ఇంకా అరుపులు వినిపిస్తూ ఉంటాయి, చంపేయండి, చంపేయండి, పక్క పట్టుకోండి, ఇంకెవరు అంటూ ఉంటారు, ఇటువైపు అగ్ని ఇటువైపు నీళ్లు ఇలా గట్టిగట్టిగా అరుపులు వినిపిస్తూ ఉన్నప్పుడు ఇంకెక్కడో బాంబు వేస్తూ ఉంటారు, ఇంకొక వైపు ఫ్లడ్ వస్తూ ఉంటుంది, ఉప్పెన వస్తూ ఉంటుంది, ఇంకెవరికో పాము కాటేస్తూ ఉంది, విషాన్ని వేసేస్తూ ఉంది, మరి కొంతమంది నీళ్లలో కొట్టుకుని పోతూ ఉన్నారు, ఇళ్ళు పడిపోతూ ఉన్నాయి, వస్తువులన్నీ సమాప్తమైపోతూ ఉన్నాయి. మరి అలాంటి సమయంలో మనస్సు వాటినన్నింటిని చూస్తుంది, ఏం జరుగుతోంది అని. బయట నుంచి ఒకవేళ సౌండ్ వచ్చిందనుకోండి, ఇలా అరుపులు వస్తున్నాయనుకోండి, ఇంట్లో నుంచి కిటికీలు తీసి చిన్నగా చూస్తూ ఉంటారు, ఎవరు ఎవరిని చంపేస్తున్నారని చూస్తూ ఉండిపోతారు. అప్పుడు మనస్సు ఏకాగ్రం అవ్వదు. ఆ సమయంలో మనస్సు ఏకాగ్రం అయినట్లయితే, సమాధి స్థితిలో అంటే పూర్తి ఏకాగ్రం అయిందనుకోండి, అది అలా ఎలా కలుగుతుంది అని అంటే, ఎప్పుడు మనకుండేటువంటి అభ్యాసం ఏదైతే ఉందో ఆ అభ్యాసం ఆధారంగానే అప్పుడు అలాంటి స్థితి తయారవుతుంది. ఎంతైతే మీరు ఇప్పుడు అభ్యాసం చేస్తారో అంత అలాంటి స్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. కాబట్టి మనము ఇలాంటి పొరపాటు చేయకూడదు. ఇప్పుడు మనం చాలా విషయాల్లో వేర్వేరుగా వేర్వేరు వైపులా వెళ్ళిపోతూ ఉన్నాము. అంటూ ఉంటారు కదా, వచ్చింది హరిభజన చేయడానికోసము కానీ దూది వెనకాల పడి వెళ్ళిపోయారు అని. అంటే మనం కూడా ఏదో కొంచెం దూది పట్టుకుని దాని వెనకాలే పరిగెడుతూ ఉన్నాము. అంటే ఎక్కువ సౌండ్లు, ఎక్కువ ఆర్భాటాలు, ఎక్కువ ఇట్లాంటి వాటిల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ఆర్భాటాలు కూడా కొన్నిసార్లు ఏదో డైవర్షన్ కోసము అవసరానికోసం ఉండాలి. అంటే పూర్తిగా ఎండిపోయినట్టు ఉండకుండా జీవితంలో అది కూడా అవసరము అప్పుడప్పుడు. ఎలా అయితే మీరు ఏదైనా వస్తువులు అంటే వంటలో ఉప్పు వేస్తారు కదా, అలా ఉప్పు అవసరము. అలాగే ఈ ఆర్భాటాలు ఇలాంటి సౌండ్లు అవన్నీ కూడా అవసరం కొన్నిసార్లు. కానీ ఉప్పునే మనం పూర్తి కూరలాగా చేసుకుని అయితే తినలేం కదా. సబ్జీకి అంటే కూరకి టేస్ట్ ఇవ్వడానికోసం ఉప్పు వేసాము అంతేకాని, ఉప్పుతోనే మనం కూర చేసుకొని చేయము. మరి అలాగే రోటీ ఉప్పుతోనే తిన్నాము అని అంటే చనిపోతాము. అలాంటి రోటీ అసలు పనికే రాదు ఉట్టి ఉప్పుతో తినాలనంటే. కాబట్టి ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, కొంచెం అటు ఇటు డైవర్షన్ అయితే వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. చాలా పెద్ద మహాన్ యోగులు కూడా అయి ఉండొచ్చు, పాతవారు కూడా అయి ఉండొచ్చు, అనుభవిగా కూడా ఉండవచ్చు. వారి యొక్క మార్గంలో వారి విధానంతో వస్తూ ఉంటాయి పరిస్థితులు ఎదురుగా. కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి, నాకు మంచి ప్రైజ్ దొరకాలి, అందరు వచ్చి నన్ను మహిమ చేయాలి, మీది చాలా మంచి భాషణ జరిగింది అని అనాలి అందరూ, మీరు మంచిగా రాస్తారు అంటే అన్నయ్యతో అంటూ ఉంటారు, మీరు మంచిగా రాస్తారు, మీ మాటలు నాకు మంచిగా అనిపిస్తాయి, ఇలా మీ మాటల్ని వినాలనిపిస్తూ ఉంటుంది, ఇలా అంటూ ఉంటారు. మరి అలాంటి మాటలు వినడానికి అలవాటు పడిపోయారనుకోండి, ఆ తర్వాత అది పెద్ద అలవాటు అయిపోతుంది. అంటే అది ఆ అలవాటు ఒక చెడు అలవాటులాగా మారిపోతుంది. మరి అలా నడుస్తూ నడుస్తూ ఇంకా కష్టం ఏర్పడుతుంది. కాబట్టి చాలా గొప్పగా మనల్ని మనం సంభాళించుకొని నడవాలి. ఇలాంటి విషయాలు చాలా జరుగుతాయి. మీరు ఎంత పాతవారిగా అవుతారో మీకు అంత శక్తి అనేటువంటిది, అంటే అంత పొజిషన్ అనేటువంటిది దొరుకుతుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావచ్చు, లేదు ఇంకేదైనా ప్రాజెక్ట్ చేయడానికి మీకు అవకాశం లభించవచ్చు, లేదు ఇంకేదైనా విశేషమైనటువంటి సేవకి ఇన్ఛార్జ్గా చేస్తూ ఉండొచ్చు. కాబట్టి అలాంటి సమయంలో అందరితో కలిసి ఇతరులకి రెస్పెక్ట్ ఇస్తూ గౌరవం ఇస్తూ అందరినీ కలుపుకొని నడిచేటువంటి సౌభాగ్యం అది. అలా ఆ సమయంలో అందరినీ కలుపుకొని నడిచేటువంటి అవకాశము, అంతేకాని నాకు సమయం దొరికింది కదా నేను ఇట్లాగే ఉంటాను అనేటువంటిది కాదు. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి ప్రలోభనాలు అంటే టెంప్టేషన్స్ ఉంటాయి. మీరు రకరకాల స్థానాల్లో వెళ్తూ ఉంటారు సేవ కోసము. చాలా మంచి భోజనాన్ని 5-6 రకాలైనటువంటి కూరల్ని చేసి పెడుతూ ఉంటారు. మరి మంచి మంచి పదార్థాలు స్వీట్స్ అన్ని చేసి మీకు పెడుతూ ఉంటారు. ఆకలి కంటే ఎక్కువ తినేస్తూ ఉంటారు, అప్పుడు చనిపోతారు. కాబట్టి అలాంటి స్థితి అనేటువంటిది లేకుండా ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా ఉంటూ ఒకే విధంగా నడుస్తూ ఉండాలి అని అన్నయ్య గారు చెప్పారు ఈ ఏకాగ్రత అనేటువంటి క్లాస్లో. అచ్చా, ఓం శాంతి.